భవిష్య పురాణంలోను నారద పురాణంలోను ఒక వ్రతం ఉంది. ఆ వ్రతమునకు అశూన్య శయనం వ్రతము అని పేరు. ఏమిటి అశూన్య శయనం వ్రతం? శయనము అంటే పరుపు మంచం. శూన్యము కాకుండా మంచం ఉండుట అనగా ఏమిటి? భార్య పోతే భర్త ఒక్కడు పడుకుంటే ఆ మంచం శూన్య మంచం అట. లేదా భర్త పోతే భార్య ఒక్కతే పడుకున్నా అది శూన్య శయనమట. దంపతులిద్దరూ హాయిగా శయనిస్తే అప్పుడు అది అశూన్య శయనము అని పేరు. అలా భార్యాభర్తలిద్దరూ ఒకరితో ఒకరు విడిపోకుండా ఉండేలా చేసే ఆ వ్రతమునకు అశూన్య శయన వ్రతం అని పేరు. విదియనాడు ఆ వ్రతాన్ని చేస్తారు. ఒక సంవత్సర కాలం పాటు ప్రతి విదియనాడు లక్ష్మీనారాయణుల్ని ప్రార్థిస్తారు. అందులో ఓ లక్ష్మీనారాయణులారా, మీరిద్దరూ ఎప్పుడు ఎలా కలిసి ఉంటారో మేమిద్దరం కూడా యావజ్జీవితం కలిసే ఉండాలి. నేను లేకుండా ఆయన కానీ, ఆయన లేకుండా నేను కానీ ఉండకుండా మేమిద్దరం హాయిగా ఆయువుతో ఆరోగ్యంతో జీవించి ఒక్కసారి వెళ్ళిపోయేలా చెయ్యి అని ఒక మంత్రం ఉంటుంది అందులో శ్లోకం. ఆ శ్లోకం చదువుకొని చేస్తారు. ఈ విదియనాడు కొన్ని పళ్ళు, ఓ దుప్పటియో లేకపోతే ఒక తువ్వాలో ఏదో ఒకటి బ్రాహ్మడికి దానం ఇవ్వాలి. ఇలాంటి వ్రతం. ఈ వ్రతం చేసిన వాళ్ళంతా ఏంటంటే ఎక్కువ కాలం జీవిస్తారు. ఎప్పుడు చచ్చిపోయినా భార్య మరణ వార్త విన్న వెంటనే భర్త ఎక్కువ కాలం బతకడు, ఈ 11 రోజుల్లోపే వెళ్ళిపోతాడు. అలాగే భార్య చచ్చిపోతే భర్త, భర్త చచ్చిపోతే భార్య, ఇద్దరు కూడా 11 రోజుల్లోపే వెళ్ళిపోతారు ఆ వ్రతం శ్రద్ధగా చేసిన వాళ్ళు. అంత గొప్ప వ్రతం అది, అశూన్య శయన వ్రతం. అలాంటి వ్రతం చేసిన దంపతుల్ని నేను చాలామంది చూశాను. ఈ ఇద్దరు ఒకరి కోసం ఒకరు బతుకుతారు, ఒకరు వెళ్ళిపోతే రెండో వాళ్ళు ఉండలేరన్నమాట. అలాగా నా కోడలు భర్త మరణ వార్త విన్న వెంటనే మరణించింది, ఇంకా ఆవిడ కోసం ఏం దుఃఖిస్తాను నేను మాత్రం అని పలగ్గానే, ఇప్పుడు ఆయన భార్య అంటే రాజుగారి భార్య ఈ కుర్రాడి తల్లి అన్నది ఏమన్నా తెలుసా, మా భర్త చెప్పిన మాట నిజం, నేను నా కుమారుడు ఒక్కడే వాడు అకాలంలో మరణించాడు అని దుఃఖించను. ఎందుకంటే ఉత్తముడు అతడు, ప్రజారక్షణకి కంకణం కట్టుకుని రక్షణలో తన దీక్షలో రాక్షస సంహారం చేయడానికి పూనుకుని చచ్చిపోయినవాడు ఆయన. మనమున భీతగోద్విజ సమాజము కావగబూని ఆజి అస్త్ర నిచయ దారితాంగులయి చొచ్చు వినిర్మల ధర్మ కర్మఠుల్ మనుదులుగాక రోగముల మ్రంది గృహంబులయందు బంధులేడవ నిలుగు కష్టులున్నరులే వారల తల్లులు తల్లులే మహిన్. ఆవిడన్న మంచి మాట ఏమిటో తెలుసా, ప్రతి వ్యక్తికి మరణం తప్పదు కదా, కానీ ఆ మరణం ఏదో ఇతరులకి ఉపకారం చేస్తూ చచ్చిపోవాలి, లేదా ఆరోగ్యంగా తిరుగుతూ తిరుగుతూ చచ్చిపోవాలి. ఎంత వయస్సు వచ్చినా మంచం మీద పడి మాత్రం చావకూడదు. హాయిగా పద్మాకర్ గారి పురాణం వింటూ 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 వెళ్ళిపోయాను కూడా, ఇప్పుడు కష్టమా, ముసలితనం వచ్చాక ఇప్పుడు వింటూ మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోతే లేనిపోరు కూడా నాకు ఇబ్బందులు వచ్చేస్తాయి. నేను చెప్పింది ఏంటంటే సుఖంగా వెళ్ళిపోమని అక్కడ అంతరార్థం. ఎవడైనా హాయిగా ఏ భోజనం చేసో తిరుగుతూ తిరుగుతూనో కష్టం లేకుండా సుఖంగా ఆరోగ్యంగా అనారోగ్యం లేకుండా ఆసుపత్రి పాలు కాకుండా వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోయేవాడు అదృష్టవంతుడు. ఇప్పుడు నా కుమారుడు గోవుల్ని విప్రుల్ని కష్టంలో ఉన్నటువంటి ప్రజల్ని రక్షించడానికి కంకణం కట్టుకున్నాడు, వారి రక్షణ చేస్తూ చేస్తూ పోయాడు. ఇది ఎంత అదృష్టం, ఇలాంటి చావు ఎంతమందికి వస్తుంది? అటువంటి మరణం పొందిన కుమారుడు కుమారుడు, ఆ కుమారుణ్ణి కన్న తల్లి తల్లి, తక్కిన తల్లులు తల్లులు కాదు, గోడ మీద బల్లులు, మంచంలో నల్లులు, వీధిలో పిల్లులు. కాబట్టి నా కుమారుడు నిజమైనటువంటి కుమారుడు, నేను తల్లిని. ఎవరి తల్లులు తల్లులు కాదో చెప్పారు, పిల్లలు ఏ పని చేయకుండా తల్లిదండ్రులు ఏడిపించి చదవరు, డబ్బు పాడు చేస్తారు, మంచి మాట అంటే వినరు, గురువుల్ని సేవించరు, అలాంటి దౌర్భాగ్యులై రోగంతోనో యాక్సిడెంట్లోనో తాగి తందనాలాడో చచ్చినటువంటి పిల్లల తల్లులు తల్లులా అన్నది ఆవిడ. ఎంత మంచి మాట అన్నది, వారల తల్లులు తల్లులే మహిన్, ఆ తల్లులు తల్లులా ఈ భూమి మీద కాదు కాదు. ఎప్పుడూ కూడా పవిత్రంగా మరణించాలి. అటువంటి వాడి కోసం అంతఃపుర పరిచారికలు ఎవరు ఏడవకండి అని పలకగానే అందరూ నిజమేనన్నారు. ఇప్పుడు ఈ చచ్చిపోయిన గంధర్వరాజ పుత్రికని మదాలసని అలంకరించారు, చందనం పూశారు, గంధం చెక్కలు తీసుకెళ్లారు, శ్మశానం దగ్గర గంధం చెక్కలు పరిచారు, గంధం చెక్కల మీద శరీరాన్ని పడుకోబెట్టారు, చుట్టూ ప్రదక్షిణ చేశారు. కోడలికి మామగారు కర్మకాండ చేస్తే కోడలికి తొందరగా సద్గతి వస్తుందట. ఎప్పుడూ కూడా కోడలు చచ్చిపోతే భర్త కంటే కూడా ఒకడు భర్త బతికున్నా కూడా మామగారు చేయటం మంచిదని శాస్త్రం. కొన్ని కొన్ని ఉన్నాయి, ఈ మామూలు తెలివి తక్కువ వాళ్ళు పెరిగిపోయి ఎవడికి వాడే శాస్త్రజ్ఞానం కలిగిన వాడైపోవటం వల్ల ఈ వచ్చిన అన్నమాట. పిచ్చి పిచ్చి మాటలు లేకపోతే ఇదిగో కొరివి పెడితేట ఏడాది దాకా పెళ్లి చేసుకోవడానికి కుదరతటండి, అందుకని మా అబ్బాయి కొరివి పెట్టకుండా వేరే వాడి చేత పెట్టించామండి. ఎవడు చెప్పాడండి మీకు? తండ్రికి కొరివి పెడితే ఏడాది దాకా పెళ్లి చేసుకోకూడదు అని చెప్పారా? ఒకవేళ ఇతరులు కొరివి పెడితే వీడు పెళ్లి చేసుకోవడానికి పనికి వస్తాడా? ఇలాంటివన్నీ లేనిపోయిన అశాస్త్రీయములు ఎక్కడ గరుడ పురాణంలో అలాంటివి చెప్పలా. ఎవడో ఒక ఆయన పోయాడు, ఆయనకు కొరువు పెట్టు, పుణ్యమే. తండ్రికి కొరువు పెట్టాక పూర్వం ఏం చెప్పారంటే ఏటి సూతకం ఉంటుంది కాబట్టి పెళ్లి చేసుకోవద్దన్నారు కాబట్టి కొరివి పెట్టడానికి కాదు. అక్కడ తండ్రి మరణించినటువంటి పిల్లవాడికి ఒక సంవత్సర కాలం సూతకం ఉంటుంది, ఆ సూతకంలో పెళ్లి చేసుకోకూడదు. కొరివికితో సంబంధం కాదు అక్కడ. నువ్వు కొరివి పెట్టుకొని ఇంకోటి కొరివి పెడితే వీడికి ఏటి సూతకం ఉండదా? మీరు ఆలోచించండి ఒకసారి. అబ్బాయి కొరివి పెడితేనే ఏడాది పెళ్లి చేసుకోకూడదట, వేరే వాళ్ళు కొరివి పెడితే వీడు పెళ్లి చేసుకోవచ్చుట. ఇలాంటి శాస్త్రాలు ఎక్కడ ఉండవు. మరి తండ్రి ఎప్పుడు చచ్చిపోయినా కొడుక్కి ఏడాది సూతకం ఉంటుంది గుర్తుపెట్టుకోండి. ఆ సూతకం వల్ల పెళ్లి చేసుకోవద్దన్నారు తప్ప కొరివి పెట్టడం వల్ల కాదు. వీడు కాకుండా బయటవాడు కొరివి పెట్టినా వీడికి సూతకం ఉంటుంది, వాడు పెళ్లి చేసుకోవడానికి పనికిరాడు. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు, ఎక్కడో అనాథప్రేతం ఉంటుంది, అనాథప్రేతానికి తగలబెట్టేట సంస్కారం చేసేట అందుకని పెళ్లి చేసుకోకూడదట ఏడాది. ఇది అశాస్త్రీయమే. అందుకే శాస్త్రములను చాలా జాగ్రత్తగా చదవాలి, కొంచెం బుర్ర పెట్టి చదవాలి, అప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ ధర్మ సందేహాలు తీర్చుకుని ప్రవర్తించాలి. నేను మామగారిని, కూతురి కంటే ఎక్కువ కోడలు కాబట్టి ఈవిడికి నేనే సంస్కారం చేస్తాను, ఎవరి చేతో చేయించను అని స్వయంగా ఆ మామగారు ఆ మదాలసకి నిప్పు పెట్టి ఆవిడ దహనం చేసి ఉదక కర్మలు ఆచరించి చచ్చిపోయిన కొడుక్కి ఈ కోడలికి ఇద్దరికీ కూడా నదీ తీరంలో తర్పణాలు ఇచ్చి ఆ తర్వాత స్నానం కూడా చేసి ఎప్పుడు కూడా తగలబెట్టాక పవిత్ర స్నానం శ్మశాన దగ్గర చేయాలి. ఎప్పుడు స్నాయీత చెయ్యి లవాన్ ప్రాజ్ఞ కటభూమి ముపేత్యచ, శ్మశానమునకు వెళ్ళిన వాడు ఇంటికి రాగానే కట్టుగుడ్డలతో స్నానం చేయాల్సిందే. మళ్ళీ ఈ బట్టలు కూడా ఇప్పి స్నానం చేయడం కాదు, తువ్వాలు ఇస్తావా అని టవల్ కట్టుకుని స్నానం చేస్తే అదేం తెలివితేటలు కాదు. అది కట్టుగుడ్డలతో, ఏ బట్టలతో శ్మశానానికి వెళ్ళాడో ఆ బట్టలన్నిటితో స్నానం చేయవలసిందే. మళ్ళీ వెకిలి ప్రశ్నలు కొంతమంది, అయ్యో జేబులో కట్టలు ఉన్నాయండి, డబ్బు కట్టలు 500 కట్ట ఉంది, ఈ కట్టతో కూడా స్నానం చేయాలా అండి అంటాడు ఒక్కొక్కడు. నేను కట్టతో అలా బట్టతో అన్నాను, కట్టను అన్నది నా చేతిలో పెట్టి వచ్చాక తిరిగిస్తాలే. గడియారంతో అంతే లేకపోతే కట్టలతోటి చేయమల్లా, కేవలం బట్ట. స్నాయీత చైలవాన్ ప్రాజ్ఞ, చైలవాన్ అంటే కట్టుగుడ్డ కలిగిన వాడు, గుడ్డలతో ఏ గుడ్డలతో శ్మశానానికి వెళ్ళాడో ఆ వస్త్రములతో స్నానం చేయవలసిందే. అప్పుడు ఇంట్లోకి అడుగు పెట్టాలి. అలా వీళ్ళంతా స్నానం కూడా చేశారట. చేసి ఇంటికి వచ్చేశారు. హాయిగా ఇంట్లో ప్రవేశించి దీపాలు పెట్టుకున్నారు. 11 రోజుల లోపల దీపారాధన చేయకూడదు, ఉట్టి అబద్ధం. అసలు 7 దగ్గరే దీపం పెట్టమని శాస్త్రం. కాబట్టి ఇంటికి రాగానే దీపం వెలిగించాలి. దీపాలు వెలిగించొద్దని ఎవడో చెప్పలా. దీపములు ఎక్కడ వెలిగించొద్దన్నారో తెలుసా? చెట్లలో వెలిగించొద్దన్నారు. బంగారంలాగా ఇక్కడ ఒక ఔదుంబర వృక్షం ఉండేది, ఒక మేడి చెట్టు. ఆ చెట్టులో దీపం పెట్టి పెట్టి చెట్టంతా తగలబెట్టారు కొందరు. అందులో ఆవు పాలు పోసి, తేనె పోసి, ఇంకేదో నానా చెత్త పోసి చెట్టును చంపేశారు. ఎంత అజ్ఞానులండి కొంతమంది. అసలు ఎవడన్నా చెట్లో పాలు వస్తాడా? చెట్లో పాలు తేనె పోస్తే చచ్చిపోతాయి, అవి చీమలు పొట్లు పెట్టి పాడైపోతాయి. నేను ఈ మధ్యన మా పీఠంలో ఒక జమ్మి చెట్టు వేశాం, ఒక 4-5 ఏళ్ల నుంచి పెరిగింది. ఇక అందరూ ఆ జమ్మి చెట్టు వేళ్ల దగ్గర దీపం పెట్టి దాన్ని కాల్ చేయడం మొదలెట్టారు. ఈ బాధపడలేక ముళ్ళతీగ ఉంటుంది కదా, భయంకరమైన ముళ్ళతీగ, ఆ తీగ అలా చుట్టా, ఆ తీగ పైకెత్తి చెయ్యెట్టు లోపల పెడుతుంది ఆవిడ. జరిగింది. ఆ తీగ ఎందుకు పెట్టాను? లోపల దీపం పెట్టకుండా తీగ కూడా పైకి లాగేసి బలవంతం ఉపయోగించి ఆవిడ బలానికి ఆ మొగుడు ఏమయ్యాడో తెలియదు కానీ మహాత్మురాలు ఇలా తీగెత్తి అందులో పెట్టిందండి. ఈ బాధపడలేక మొత్తం ముళ్ళ కంచి పెట్టి తీగలు ఎక్కడ దాకా పెట్టాను. అస్సలు మొక్కకి 2 హస్తముల దూరములోపు దీపం వెలిగించకూడదు తెలుసా? ద్విహస్త ప్రమాణం, 2 చేతులంత పొడుగు దూరం అట్టే పెట్టి దీపం వెలిగించాలి. తీసుకెళ్ళి దీపం అందులో పెడతావా? ఇదా మన తెలివితేటలు. దీపాలు వెలిగించేయటం, అందులోనే పాలు పోసేయటం, అందులోనే తేనె పోసేయటం, చంపేస్తున్నారు. ఈ మధ్యన పసుపు కుంకుమలంతా కెమికల్స్తో తయారు చేస్తున్నారు. అవి ఆమె ఆవులకి తెగ పోసేయటం, అది మూత్రం విసర్జిస్తుంటే అందులో పోసేసింది ఒక ఆవిడ పసుపు. ఎంత భయంకరమైన పాపం అండి అది. పూజ వేరు, పాపం వేరు. పసుపు కుంకుమలు నా కాలికి రాస్తేనే నా కాళ్ళు మండి 3 రోజుల పాటు కాళ్ళు కడుక్కోలేకపోయాను. అలాంటి పసుపులు కుంకాలు పట్టుకొచ్చి కాళ్ళ మీద పోసి నెత్తి మీద పోసేసి మీ నెత్తి మీద పోస్తే ఏమైపోతారు? కాబట్టి ఇలాంటి పనులు చేయకండి. ఆవులకు పసుపు కుంకాలు ఇంకా పూయకండి, నమస్కరించండి, ఇంత తిండి మంచిది పెట్టండి. మీరు ఏం తిండి పెడుతున్నారో తెలియదు కనుక డబ్బు కట్టేయండి, శుభ్రంగా వీళ్ళు బాగా పెడతారు. మనం రక్షించాలి, భక్షించకూడదు వాటిని. ఇక మీదట మీరు గుర్తుపెట్టుకోండి, చెట్లో కనుక దీపం పెట్టారంటే మాత్రం 3 కోట్ల సంవత్సరములు కుంభీపాక నరకం వస్తుంది. చెట్లను చంపకూడదు, ఒక చెట్టును చంపితే వచ్చే పాపం అంతా ఇంత కాదు, నేనే వేళకొడంగా చెప్పట్లా, చెట్టు చావకుండా చూడండి. పాపం చక్క ఏం చేశారంటే అశ్వత్వ వృక్షం ఉంది కదా, ఆ వృక్షం దగ్గర దీపాలు పెడుతున్నారు అనుకుంటాను, ఇంత దిమ్మ పెట్టారు. రోజు నేను ప్రదక్షిణ కడుతున్నాను, దత్తాత్రేయుడి పక్కనే ఒక రావి చెట్టు, రావి చెట్టు చుట్టూ ఎంత దిమ్మ కట్టారు, నాంత పొడుగు, బాగా దిమ్మ తిరిగి వీళ్ళకి అలవాటు అయ్యి ఈ చంపేటటువంటి దుర్మార్గులను చూసి ఎత్తు కట్టారు. ఎంత ఎత్తు కడితే బాగా చెయ్యి ఉంచి ఆ లోపల కూడా దీపం వెలిగించింది ఒక ఆవిడ. శుక్రవారంట దీపం వెలిగించమన్నారట, అందులోపలికి చెయ్యి వంచి మరీ పెడుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఈ దీపం సరిగ్గా మొక్క మీద వెళుతుంది, ఈ వేడి కొంతసేపటికి ఏం చేస్తుందన్నమాట, ఆ చెట్టును కాలుస్తుంది, చెట్టు చచ్చిపోతుంది. రావి చెట్టు అంటే విష్ణువు అశ్వత్థ సర్వవృక్షాణం అని భగవద్గీతలో చెప్పాడా, అన్ని చెట్లలోకి అశ్వత్థ వృక్షం నేను, అటువంటి కృష్ణుడిని కాలుస్తున్నాను. మేము ఒకసారి అడగండి, వీళ్ళని అడిగితే చెప్తారు. నేను టేబుల్ వేసుకుని కుర్చీలో కూర్చుని పురాణం చెబుతున్నాను. ఈ మధ్యన ఎందుకు మానేశానంటే ఈ అనుభవం వల్ల, ఈ ఉపన్యాసం అయిపోయిన తర్వాత టేబుల్ కింద నా కాలు కాలిపోయింది, పంచి కాలింది. ఏంటని చూస్తే కాలు దగ్గర దీపం వెలిగించింది ఒక ఆవిడ. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని చెప్పారండి. గురువు విష్ణువు, విష్ణువు దగ్గర శివుడి దగ్గర కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే పుణ్యం, మీరే విష్ణువు మీరే శివుడు అని సరిగ్గా నేను పురాణం చెబుతుంటే టేబుల్ కదా కింద నాకేం దొరుకుతుందో తెలియదు, దండం పెట్టిపోతున్నారు అనుకున్నాను నేను, కింద పెట్టి దీపం వెలిగించింది, ఆ దీపానికి పంచి అంటుకుంది, ఇంకా అదృష్టం ఉపవస్త్రం లోపల ఒకటి ఉంది కాబట్టి బతికిపోయాను, లేకపోతే ఎంత ఇబ్బంది అండి నాకు, అక్కడ కూడా దీపం వెలిగించటేనా ఇది. నేనేమి హాస్యానికి చెప్పట్లా, 100కి 100 రూపాయలు సత్యం జరిగింది. పాప అమాయక భక్తురాలు కింద వెలిగించింది. ఇంకా చూడండి, ఒక్కొక్కళ్ళేమో అగరత్తులు వెలిగించి అక్కడ పెట్టేయడం, గురువుగారు గురువుగారు అంటూ. ఇంకొక్కొక్కళ్ళు దోమల కోసం అదేదో స్టిక్ వెలిగించి పెట్టారు అక్కడ, ధూపు స్టిక్ అదేదో. ఇవన్నీ కూడా నన్ను చంపడానికి, దేవుణ్ణి చంపడానికి, మొక్కల్ని చంపడానికి ఉపయోగపడతాయి, గోవుల్ని సంహరించడానికి ఉపయోగపడతాయి. కనుక మనం కొంచెం తెలివితేటలు ఉపయోగించండి, మనకి ఎంత కష్టమో వాటికి అంత కష్టమని తెలుసుకోండి. భక్తి భక్తిలో ఉండాలి తప్ప వెర్రి అవ్వకూడదు. అజ్ఞాన భక్తి వల్ల ఉపయోగం లేదు. ఎక్కడో భక్త కన్నప్పతో పోల్చుకోకండి మీకు, ఏం భక్త కన్నప్ప కాలెత్తి తనలేదా, ఆయనకి మాంసం పెట్టలేదా అని అడొకడు. భక్త కన్నప్ప కన్ను తీసిచ్చాడు, నువ్వు కన్ను తీసేసి వస్తాను, కన్ను ఎందుకు, రేపొద్దున గట్టిగా నీ కారిస్తావా అని అడిగితే 2 రోజు కనపడరు మళ్ళీ. కొంతమంది భక్తులు పరీక్షించడానికి నేను కావాలని, ఏమో రేపొద్దున పన్ను ఉంది కారుస్తావా అంటే అంటాడు, 3 రోజులు ఉపన్యాసానికి రాడు మళ్ళీ. కాబట్టి మనం భక్త కన్నప్ప ఎక్కడ, ఆ స్థాయి ఎక్కడ, అతడు ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడిన భక్తుడు ఆ స్థాయిలోకి వెళ్ళినప్పుడు నువ్వు అజ్ఞానివైనా నిన్ను అనుగ్రహిస్తాడు. ఈ రోజు నుంచి దీపారాధనలు అక్కడ కొంచెం దూరంగా పెట్టండి, మొక్కల్లో పాలు పొయ్యకండి, తేనె పొయ్యకండి, పెరుగు పొయ్యకండి, చెత్తా చెదారం పెట్టకండి, గోవుల మీద మరీ పోసేయకండి, పసుపు కుంకాలు వాటిని పాడు చేయకండి, ఏ చెత్త పడితే ఆ చెత్త వాటికి పెట్టకండి. పాపం తెలియదు వాటికి, ఏం తెలుస్తుందండి, తినేస్తాయి, ఆ తర్వాత కడుపులు ఉబ్బిపోతాయి. అలా కొన్ని ఆహారాలు తిని ఎన్నో గోవులు చచ్చిపోయి తెలుసా గో సంరక్షణలో. ఇప్పుడు మనం గోవుకి అన్నం పెట్టి చంపేస్తే ఎంత పాపం, ఒకసారి ఆలోచించండి. కాబట్టి గోవింద, ఈ విధంగా సచైల స్నానం చేసి శ్మశానానికి వెళ్ళొచ్చిన కారణం చేత ఇళ్లలోకి వెళ్ళి దీపాలు వెలిగించారు, సక్రమ దీపాలు వెలిగించారు. ఆ తర్వాత వాళ్ళ పనుల్లోకి వెళ్ళిపోయారు. ఈలోపు అక్కడ అమ్మయ్య ఇదంతా చూస్తున్నాడు రహస్యంగా తాళకేతువు. ఒరే కువలయాస్య, మా అన్నయ్యను చంపుతావట్రా, పాతాళకేతును చంపుతావట్రా, నేను పాతాళకేతును పోయింది తాళకేతువుని, నేను మా అన్నయ్యను చంపిన నీ మీద పగ తీర్చుకున్నాను, నిన్ను ఎలాగో ఏం చేయలేను, ఇప్పుడు నీకు ప్రాణానికి ప్రాణమైన నీ పెళ్ళాన్ని చంపగలిగానరా, మీ ఇంట్లో చిచ్చెట్టనరా అనుకుని ఇదంతా చూసి ఆ తర్వాత కంఠాభరణం మళ్ళీ పుచ్చుకుని ఆ తర్వాత అమాంతంగా నీళ్ళల్లోకి వచ్చేసాడు. నీళ్ళల్లో నుంచి మళ్ళీ బయటకు వచ్చాడు జలస్తంభన విద్యలో నుంచి. ఆ సమయానికి ఇంకా ఆయన ఆశ్రమం చుట్టూ కాపలాగా వస్తున్నాడు. ఈ 2 రోజులు కూడా ఉండమన్నాడు, 3 రోజులు అక్కడ అట్టే పెట్టుకున్నాడు. 3వ రోజు అయిన తర్వాత ఆ తర్వాత ఏమన్నాడు, మహారాజ కుమార నువ్వు ఎంత గొప్పవాడివయ్యా, నీలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి మాలాంటి ఋషులు సుఖంగా ఉంటున్నాం, రాక్షసుల వల్ల ఎంతో కష్టం పొందుతున్న మా ఆశ్రమాన్ని కాపాడావు, కంఠాభరణం అడగగానే ఇచ్చావు, నేను అనుకున్న పనులన్నీ అయ్యాయి, నా ఈప్సితం నెరవేరింది, నా కోరిక నెరవేరింది, ఇంక వెళ్ళిరా అనగానే 2 చేతులు జోడించి మళ్ళీ ఎప్పుడైనా కావాలంటే కబురు పెట్టండి అన్నట్ట. ఇంక అవసరం ఉండదులే, నా పని పూర్తయింది, నీ పని అయినట్టే, ఎప్పుడన్నా అంతగా అవసరమైతే అప్పుడు చూద్దాం, ఇక జాగ్రత్తగా ఇంటికి వెళ్ళే అన్నట్ట. మరొక్కసారి ఆ తాళకేతువుని నిజంగా ఋషి అనుకుని నమస్కరించి గుర్రం ఎక్కి అక్కడి నుంచి భార్య గుర్తుకొచ్చిందిట. అప్పటిదాకా డ్యూటీలో ఉన్నాడుగా మరి, అందువల్ల అసలు భార్య కుటుంబం తల్లి తండ్రి ఎవరిని గుర్తుకు తెచ్చుకోలేదు. ఇప్పుడు పని అయ్యింది కనుక ఇంటికి వచ్చే ముందు భార్య గుర్తుకొచ్చింది. 3 రోజులుగా పాపం నా భార్యకు కూడా చెప్పకుండా ఇక్కడే ఉండిపోయాను, ఎలా ఉంటుందో మదాలస అనుకుంటూ ఇంటికి వచ్చాడు. ఎప్పుడు రాజధానికి వచ్చినా రాజధానిలో మధ్యాహ్నం పూట కొన్ని రకాల వీణా శబ్దాలు వినబడతాయి, అలాగే మామిడి తోరణాలు కనపడేవి, అలంకారాలు ఉండేవి, వీధుల్లో కళ్ళాపు ఉండేది, ముగ్గులు ఉండేవి. రాజధాని అంటే ఎప్పుడు కూడా ఎలా అలంకారంతో ఉండాలి, మంగళధ్వనులతో ఉండాలి, ఇవేమీ లేవు. ఇప్పుడు అపగతాలంకారమై అపహృష్ట జనావళి విరళమై అప్రవర్తితాతోద్యవాద్యమై అవ్యధం పున ఉన్న పురవరంబు కుమారవరుడు సొచ్చి. పైనున్న జెండా దింపేశారట. ఎవరన్నా చచ్చిపోయినప్పుడు మహారాజులు తమ పతాకాన్ని కిందకి దింపేస్తారు, అవనతం చేస్తారు, జెండా ఎగరేయకూడదు. 11 రోజుల కార్యక్రమం అయ్యేదాకా జెండా దింపేస్తారు. కాబట్టి ఈయన వెళ్ళేసరికి పైన రాజభవనం మీద రెపరెపలాడుతూ ఉండవలసిన సూర్యధ్వజం కిందకి దిగిపోయింది. వీడు సూర్యవంశం వాళ్ళు, అందుకని జెండా మీద సూర్యుడు ఉంటాడు. అది కూడా బంగారపు జెండా. ఆ బంగారపు వన్నీ కలిగినటువంటి గుడ్డ మీద సూర్యుడిని బంగారపు ఎంబ్రాయిడరీ చేసి పెట్టారన్నమాట. చక్కగా జరీతోటి సూర్యుడిని చెక్కుంచారు. ఆ సూర్య పతాకం కిందకి దిగిపోయి ఉంది. ఇదేమిటిది, అసలు ఎప్పుడు ఈ జెండా కిందకి దింపరే? ఎందువల్ల మా సూర్య పతాకం కిందకి దింపబడింది? కొంపదీసి వయస్సులో పెద్దవాడైన మా తండ్రి గారికి ఏమీ జరగలేదు కదా? జరగదు, మా తండ్రి ఆరోగ్యవంతుడు. మా వంశంలో వాళ్ళెవరు 100కి 100 ఏళ్ళు బతికారు తప్ప ఒక్కరోజు కూడా ముందు మరణించలేదు. కాబట్టి పాపం ఉపశమించుగాక. ఈ జెండా దిగడానికి మా తండ్రి గారి మరణం కారణం కాదేమో. ఒకవేళ మా అమ్మ చచ్చ అమ్మ మరణించిందంటేనే నా మనసు అంగీకరించటం లేదు. మరి ఎవరికి ఏమై ఉంటుంది? కొంపతీసి పురోహితులు కానీ మంత్రులు కానీ ఎవరైనా మరణించారా? ఉత్తములు మరణించినప్పుడే కదా జెండా కిందకి దింపుతారు అని కాసేపు అనుకున్నాడు. తీరా జెండా చూసుకుని లోపలికి అడుగు పెడితే ఎక్కడ కళ్ళాపు లేదు, ముగ్గులు లేవు, మంగళధ్వను లేవు, వీణా వాదనలు లేవు, పాటలు పాడేవాళ్ళు లేరు, అందరూ ఏడుపు హాల్లో ఉన్నారు. సన్నగా మాత్రం ఏడుపు జిక్కన ఉంటుంది. ఎవరన్నా చచ్చిపోయినప్పుడు పూర్వం ఆల్ ఇండియా రేడియోలో వేసేవారు పాప చక్క, అలా అంటూ వస్తుంది. అలాంటి మ్యూజిక్ కూడా వినపడుతుందట. ఆ ఒక్క శబ్దం మాత్రమే, అది అప్రవర్తితాతోద్య వాద్యము అన్నాడు. అంటే ప్రవర్తించకూడని వాద్యం అంటే ఏమిటి, అమంగళాన్ని మృతిని తెలియజేసే సంకేత ధ్వని అన్నమాట. అలాంటి సంకేతం విన్నాడు, మనస్సు కీడుని శంకించింది. అయినా ఏమనలేక వెతుక్కుంటూ వెతుక్కుంటూ రాగానే దారి పొడుగుతూ ఈయన అంతఃపురంలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి ఎవడపడి వాళ్ళ నోరెళ్ళు పెట్టి అండ మొదలెట్టారు. ఎందుకని, ఈయన నిజంగా బతికొచ్చాడా అని కొందరు. ఆ రోజుల్లో కొంచెం భయం కూడా ఎక్కువ కదా, పిశాచం వచ్చిందేమో, చచ్చిపోయేలాగా దెయ్యం అయ్యి వచ్చాడేమో అని కొందరు. అద్భుతం ఆశ్చర్యం పొందుతున్న వాళ్ళు కొందరైతే, ఆనందం పొందుతున్న వాళ్ళు కొంతమంది. చచ్చిపోలేదని అర్థమైందిరండి, అందుకని ఆనందం పొందుతున్న వాళ్ళు కొంతమంది. ఈ విధంగా అందరూ కూడా వివిధ రకాలుగా ఆలోచిస్తూ ఉండగా దూరంగా ఉన్న తండ్రి పరుగు పరుగును వచ్చి, నాయన కుమారా నువ్వేనా నువ్వేనా అంటే, నేనే నాన్నగారని కాళ్ళకి దండం పెట్టాడు. ఇంతలో వాళ్ళ అమ్మ వచ్చింది, ఆవిడ తెల్లబోయింది, కన్నీళ్లు గర్చింది. ఏమిటమ్మా మీరంతా నన్ను తెల్లబోయి చూస్తున్నారు, వచ్చిన వాళ్ళంతా వెర్రి చూపులు చూస్తున్నారు, అసలు ఏమిటి మీ చూపుల్లో ఉన్న అంతరం, ఈ ఆంతర్యం ఏమిటి, ఆ చూపుల్లో ఉన్న సంభాషణ ఏమిటి, మీ దృష్టిలో అంతరార్థం ఏమిటి అని పరిపరి విధాలుగా సంభ్రమంతో అడిగి, ఇంతకీ నా భార్య ఏదనగా అప్పటికి వాళ్ళు తేరుకొని, నాయన కొంచెం మనస్సు చిక్కబట్టుకో అని మొత్తం జరిగిందంతా చెప్పారు. నువ్వు అలా వెళ్ళగానే ఒక ఋషి వచ్చాడు, నువ్వు ఆశ్రమంలో ఎవడో రాక్షసుడి చేతిలో సోలం దెబ్బకి చచ్చిపోయావని నీ కంఠాభరణం ఇచ్చాడు, ఆ కంఠాభరణం గుండెల మీద పెట్టుకుని మీ ఆవిడ చచ్చిపోయింది, ఆవిడ తగలబెట్టేశావురా నాయన, నువ్వు ఇవాడు 3వ రోజుకి వచ్చావు, అసలు ఏమైంది, నువ్వు ఎలా బతికొచ్చావు, ఆ చచ్చిపోయిన వార్త అంత అబద్ధమా అంటే, అప్పుడు అర్థమైంది నీకు అమ్మ కొంప మునిగిపోయింది. ఒక దౌర్భాగ్యుడు మునివేషంలో నా దగ్గరకు వచ్చాడు, బహుశా పాతాళకేతు యొక్క బంధువు ఎవడో అయ్యి ఉంటాడు. తాళకేతు అనే విషయం తెలియదు కానీ మరి, వాడెవడో వచ్చి కంఠాభరణం యజ్ఞ దీక్షకు అడిగాడు, యజ్ఞంలో దక్షిణకు అడిగాడు, ఇచ్చాను. చెరువులో ములుగుతాను, కాలువలో ములుగుతానంటే ములగమన్నాను, ఆశ్రమానికి రక్షణగా ఉండమంటే రక్షణగా ఉన్నాను. ఈ 3 రోజులు అతని ఆశ్రమాన్ని కాపాడాను. వాడి కంఠాభరణం పట్టుకొచ్చి ఇంత నాటకం వాడి నా పెళ్ళాం చావు కారణమయ్యాడు, అయ్యయ్యో ఎంత దురదృష్టవంతుణ్ణి అని ఒక్క క్షణం నిశ్చేష్టుడైపోయాడు ఆయన. మదాలస్ అంటే ప్రాణం అతడికి. ఒక్క క్షణం ఆమెను చూడకుండా ఉండలేడు. ఇప్పుడు ఈ భయంకరమైన మదాలస మరణ వార్త చెవులకు శూలమై యదకు చిచ్చయి తాకి మదాలసామృతి శ్రవణము వేదనము వెనుప రాజకుమారుడు తల్లిదండ్రులద్ద విపుల శోకలజ్జలకు తావలమై వదనం బురాల్చి నిల్చే వెరగుపాటు నొంది కడు చేష్టయడంగి విషన్నమూర్తి అయి చెవులకి శూలంలా తగిలింది ఆ మాట, హృదయానికి అగ్నిలా తాకింది ఆ వార్త. నిశ్చేష్టుడయ్యాడు, ముఖం పాలిపోయింది, గుండెలు కొట్టుకున్నాయి, ఏడవలేడు, ఏడవకుండా ఉండలేడు. ఆ రోజుల్లో మహారాజులు ఏడవకూడదు, మగవాళ్ళు ఏడవకూడదని ఒక చిన్నప్పటి నుంచి చెవులు నూరిపోశారు. అందువల్ల చూస్తూ ఏడవలేడు. కాసేపు అలాగా స్తంభించిపోయి ఉండి ఆ తర్వాత తల వంచుకుని ఏం చేయాలో తెలియక, చీ నేను ఎంత దుర్మార్గుణ్ణి, నా భార్యకున్న పవిత్రత నాకు లేదు కదా, నా మరణ వార్త వినగానే గుండెకి చచ్చిపోయింది ఆవిడ. ఆవిడ ఉత్తమురాలంటే నేను ఉన్నాను దౌర్భాగ్యుణ్ణి. అటువంటి ఉత్తమురాలు చచ్చిపోయిందని తెలిసి కూడా నా దరిద్రపు గుండె ఇంకా కొట్టుకుంటోంది, ఆగిపోదు. అబ్బా, నా ఉల్ల మరయ ఇనుమో రాయో రూపరక ఇట్లు విననేర్చాను. నా హృదయం ఇనుమ రాయ ఈక్షణమే ఆగిపోక ఇంకా నిలబడి ఉన్నది. ఇటువంటి దౌర్భాగ్యపు హృదయం ఇచ్చిన భగవంతుడిని ఏమనాలి? పవిత్రురాలైన భార్య, నా మరణ వార్త విని మరణించిన భార్య, మృతి వార్త విని ఇంకా జీవించి ఉన్నాను. ఇటువంటి దురదృష్ట జీవితం ఎవరికీ రాకూడదు. పెళ్ళై కేవలం 1 మాసం గడిచినంత మాత్రం చేతే భార్యకు దూరమైన పాపాత్ముడు ఎవడైనా ఉంటాడా అని తల వంచుకొని ఎన్నో ఆలోచనలు చేసేట. ఆత్మహత్య చేసుకోకూడదని శాస్త్రం చెబుతోంది. చచ్చిపోదామంటే ఆత్మహత్య చేసుకోవడం మహాపాపం. ఆత్మహత్య చేసుకున్నవాడు పిశాచమవుతాడని, ఉత్తమ గతులుండవని, అది ఉత్తమ ధర్మం కాదని శాస్త్రం చెబుతోంది. పోనీ ఏడుద్దామంటే ఏడవడం రాజధర్మం కాదట. పోనీ అలాగని అడవికి వెళ్ళి తపస్సు చేసుకుందామంటే, నేను నా భార్యకు ఒక మాట ఇచ్చాను, నీ అనుమతి లేనిదే అడవికి వెళ్ళి తపస్సు చేసుకోనని. ఒకవేళ భార్య అనుమతి లేకుండా అడవికి వెళ్ళి తపస్సు చేసుకోవాలంటే షష్ఠి పూర్తి దాటాలి, ఏం చెయ్యను ఇప్పుడు అని చాలాసేపు గెజగెజలు అడిపాడు పాప ఆయన. ఆ తర్వాత ఏం చేసేట, నాన్న అమ్మ ఇదే నా ప్రతిజ్ఞ, మీరందరూ వినండి, నా భార్య నా మరణ వార్త వినగానే మరణించింది, నేను దురదృష్టవంతుణ్ణి, చావలేకపోతున్నాను, అందుకే ఈరోజు నుంచి నభోక్ష్యే యోషితం కాంచిత్ ఇతి సత్యం వయోదితం అన్నాడు. ఈరోజు నుంచి నేను పెళ్లి చేసుకోను, ఇంక ఈ జీవితానికి నాకు మదాలస మాత్రమే భార్య, ఆవిడొక్కతే నా పత్ని, పునర్వివాహం చేసుకోను, నా యావజ్జీవితం బ్రహ్మచర్య దీక్షతో బతుకుతాను, నా కోసం ప్రాణమిచ్చిన భార్యను తలుచుకుంటూ బతికేస్తాను. ఈరోజు నుంచి కొంతవరకు ఆ దుఃఖం దిగమింగుకోవడానికి మంచి మిత్రులతో కలిసి సంగీతం వాయించుకుంటూ పాటలు పాడుకుంటూ భగవద్భజన చేస్తూ విద్యలన్నిటినీ అభివృద్ధి చేసుకుంటూ జీవిస్తాను, వివాహం మాత్రం చేసుకోను, ఇదే ఒట్టు పెట్టి చెబుతున్నాను, మళ్ళీ నన్ను ఎప్పుడు మీరు పెళ్లి చేసుకోమని అడగద్దు అనగానే, అసలు నువ్వు ప్రతిజ్ఞ చేశాక నీ మాట కాదంటామా, నువ్వు ఎలా చెబితే అలాగే అన్నారు తల్లిదండ్రులు. ఈ విధంగా ప్రతిజ్ఞ చేసి ఆ పుణ్యాత్ముడు ఆ రోజు నుంచి దాదాపు 2.5 సంవత్సరాలుగా తనతో సమానమైన వయస్సు కలిగిన వాళ్ళని, మంచి పండితులైన వాళ్ళని, ఆత్మీయులైనటువంటి వాళ్ళని, జ్ఞానం కలిగిన వాళ్ళని మిత్రులుగా పెట్టుకొని విద్యా కాలక్షేపం చేస్తున్నాడు. చక్కగా పద్యాలు రాసుకుంటూ, పద్యాలు పాడుకుంటూ, పాటలు పాడుకుంటూ, రకరకాల క్రీడలు ఆడుకుంటూ, అశ్వారోహణం, గజారోహణం, ఈ ఖడ్గచాలనం ఇలాంటి విద్యలతో బతుకుతున్నాడు. అలా బ్రతుకుతున్న అతన్ని మేమిద్దరం చూశాం. చూసి పాములుగా దగ్గరికెడితే అతను చేరదీయడు గనక మేము కూడా మానవ రూపాలు ధరించాం, అతనితో సమానమైన వయస్సు కలిగిన రూపాలు ధరించాం, అతనితో స్నేహం చేశాం. ఇది నాన్న జరిగింది అని అశ్వతరుడనే నాగరాజు కొడుకులు వాళ్ళ నాన్నగారికి చెప్పారు. ఇది మళ్ళీ మనం మర్చిపోకూడదు. ఇదంతా చెబుతున్నది ఎవరు? అశ్వతరుడని ఒక నాగరాజు ఉన్నాడు, ఆయన ఆదిశేషుడికి వాసుకి తమ్ముడు, పాతాళ లోకంలో పాములకి రాజు సర్పరాజు, ఆ నాగరాజు గారి యొక్క కుమారులు ఈ సుదర్శనుడు మొదలైనటువంటి వాళ్ళు ఇద్దరు. ఆ ఇద్దరు ఒక సంవత్సర కాలంగా ఈ కోలయాసుడితో స్నేహం చేశారని మనం ప్రారంభంలో చెప్పుకున్నాంగా. అప్పుడు నాన్నగారు ఎక్కడికి వెళుతున్నారో, రోజు పగలంతా ఎక్కడో తిరుగుతున్నారంటే అదిగో ఆ కోలయాసుడితో స్నేహం చేస్తున్నామని చెప్పారే వాళ్ళు చెప్పి ఇప్పుడు అర్థమయ్యింది కదా. కోలయాసుడికి సంపదలు ఉన్నాయి, విద్య ఉన్నది, అతడు ఎవ్వరికి ఏదైనా ఇవ్వగలడు, అతనికి లేనిది లేదు. కాబట్టి మనం అతన్ని మన ఊరు పిలిపించినా అతనికి ఏ కానుకలు ఇచ్చి సంతోషపెట్టలేము. అతనికి ఇవ్వదగిన కానుక ఒకటే, వాళ్ళ ఆవిడని బతికించేవాడు. అది ఈ ప్రపంచంలో హరిహరులు తప్ప ఎవరూ చేయలేరు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తప్ప ఇతరులు చేయలేరు. అందుకే మేము నీతో నాన్న త్రిమూర్తులు తప్ప అతని యొక్క కోరికను ఎవరూ తీర్చలేరు అని చెప్పాము అనగానే ఇప్పుడు ఈ నాగరాజు గారు పక్కపక్క నవ్వాడు అశ్వతరుడు. ఏ మనం తలుచుకుంటే చచ్చిన వాడిని ఆ మాత్రం బతికించలేమా, ఆ మాత్రం కష్టపడలేమా. జనులు కైపెక్కి మున్న అశక్యమని మనంబు లోపల సృక్కి కార్యంబునందు పూని ఉద్యోగమునరింపరేని ఎట్లు దాని సఫలత ఫలతలు దారుగంద్రు. కుమారులారా, ఎప్పుడన్నా ఒక పని చేసే ముందు ముందే నిర్ణయానికి రాకూడదట. అసలు పని ఏమిటో తెలుసుకోవాలి, ఆ పని చెయ్యగలమా లేదా అని బేరీజు వేసుకోవాలి, తర్వాత కష్టించాలి. కష్టిస్తే సాధ్యం కానిది లేదు, మనం కష్టపడితే ఏదైనా సాధించవచ్చు గుర్తుపెట్టుకోండి. కష్టమునకు గురు కటాక్షం కావాలి, గురువుగారు కనుక అనుగ్రహిస్తే అసాధ్యం తక్షణం సాధ్యమవుతుంది. ఈ మాట అశ్వతరుడు మళ్ళీ చెప్పాడు. గురువుల్ని నమ్మి మనం మొదలు పెడితే ఈ జన్మలోనే ముక్తిని పొందుతాం. ఆ మనకెక్కడ మోక్షం వస్తుంది అనుకోవద్దట. ఎందుకు పనికి వాలిన వాడిని క్షణాలలో ముక్తికి పంపించగలరు, పిచ్చి వేషాలు వేస్తే అధఃపాతాళానికి గంటుతారు. అందుకే జ్ఞానులు ఎప్పుడు గురువాక్యంతో కర్తవ్యం, గురువు ఏదన్నా చెప్పినప్పుడు ఇంకా ఈ రెండొక మాట మాట్లాడరట. అజ్ఞానులు క్షణానికి రకంగా నిర్ణయాలు మార్చుకుంటారు. జ్ఞానికి అజ్ఞానికి తేడా, జ్ఞాని గురువుని సంపూర్ణంగా విశ్వసిస్తాడు, అతడు చెప్పినట్టు నడుచుకుంటాడు, అన్నిటిలో విజయం పొందుతాడు. అజ్ఞాని నిమిషానికి మారిపోతాట, చపల చిత్తులు అంటారు. అంటే ఈ క్షణంలో ఉన్న నిర్ణయం మరో క్షణంలో ఉండదు. అటువంటి వాళ్ళకి ఏమని పేరు అన్నమాట, అవ్యవస్థిత చిత్తులు అంటారు. అసలు అటువంటి వాళ్ళతో స్నేహం ప్రమాదం సుమండి. అన్నం తింటావా, తింటాను, కాసేపు నాకు అన్నం తినండి అంటాడు. ఇంకేం చేస్తామండి, పోనీ టిఫిన్ తింటావా, ముందు తింటానంటాడు, కాసేపు నాకు టిఫిన్ వద్దండి అంటాడు. మరి వాడు ఏం తింటాడో తెలియదు, మన బుర్ర తింటాడు చూడు. క్షణే రుష్టాహ క్షణే తుష్టాహ వితుష్టాశ్చ క్షణే క్షణే అవ్యవస్థిత చిత్తానాం ప్రసాదోపి భయంకరః అని కాళిదాస మహాకవి చెప్పాడు. మనస్సు నిలకడగా లేని వాళ్ళు కొందరు ఉంటారు, వాళ్ళకి మనస్సు ఎప్పుడు వాడు చెప్పినట్టు విందనమాట. వాడు ఒక క్షణంలో సంతోషం పొందుతాడట, అంతలోనే ఆనందం, మళ్ళీ కాసేపున్నాక అంతలోనే ఏడుస్తాడు. ఈ క్షణంలోనే ప్రేమ చూపిస్తాడు, రేపొద్దున కోపం చూపిస్తాడు. నిన్న ప్రేమ వచ్చినప్పుడు ఏం చేస్తాడు, ఇదో నాకు ప్రేమ వచ్చింది, పాయసం చేశాను, తింటావా తినవా అంటట. బాబోయ్ ఎంత పాయసం చేసినా ఎక్కువ తినలేమంటే ఆయాసం వచ్చేదాకా గొట్టం పెట్టి కుక్కేస్తాడు అనమాట. వాడికి ప్రేమ వచ్చిందా తెగబెట్టేస్తాడు నోట్లో. మర్నాడు కోపం వచ్చిందనుకో నిన్న పెట్టిన పాయసం కక్కు అంటాడు, ఇంకేం కక్కుతాడు వీడు, అప్పటికే అయిపోయింది మన శరీరంలో అది. ఇంత అజ్ఞానులు ఉంటారన్నమాట. ఏ క్షణంలో ఎప్పుడు ప్రేమ వస్తుందో తెలియదు, ఎప్పుడు కింద పారేస్తారో తెలియదు. ప్రేమ వచ్చిందా, నువ్వు మా ఇంటికి వచ్చేదాకా వదలను అని ఈడ్చుకుపోయి ఇంట్లోకి తీసుకెళ్ళి కాళ్ళు అరగదీసి పాదపూజ చేసిన వాళ్ళు ఉన్నారు నాకు. ఇక వాడికి గురువుగారు గురువుగారు అనిపిస్తుంది అనమాట. ఆ ప్రేమ ఎక్కువైపోయినప్పుడు గురువుగారు మీరు రాకపోతే ఒట్టంటాడు, పొద్దున్నే వచ్చి కూర్చుంటాడు, 5 గంటలకే కాఫీ ఇచ్చేస్తాడు, ఇక తీసుకుపోయి కారులో తీసుకుపోయి ఇంట్లోకి తీసుకెళ్ళి కాళ్ళు కడిగి కడిగి అరగదీసేస్తాడు వాడిక. మర్నాటికి మళ్ళీ ఇంకోటికి పాదపూజకి కాళ్ళు ఉండవు. ఈ పూజ చేశాడు కదా వీడు పరమభక్తుడు అనుకుందాం, మర్నాడు చచ్చిన వాళ్ళు ఎక్కడ కాడు ఆ గుమ్మం చూడటం. అసలు ఇలాంటి మూర్ఖులు ఏం ఉపయోగపడతారు, వాళ్ళు ఏం తరిస్తారు, వీళ్ళకి ఏమని పేరు అన్నమాట, అవ్యవస్థిత చిత్తులు. ఇటువంటి వాళ్ళ యొక్క ప్రసాదోపి భయంకర, అనుగ్రహం కూడా ప్రమాదమే. ఎప్పుడూ ఒక రకంగా ఉండాలి గుర్తుపెట్టుకోండి. మనం ఒక వ్యక్తిని గురువు అని నమ్మాం, ఆయన ఏం చెబితే అది చేయగలిగితే ఈ జన్మలో తరిస్తాం. నీకు నమ్మకం లేనప్పుడు అసలు వెళ్ళకు, ఎందుకు ఎవడెళ్ళమన్నాడు నిన్ను, నిన్నేమని ఆయన పిలిచి బొట్టెట్టి రావోయ్ అన్నారా, అనలేదుగా. నీ అంతటి నీవు గురువుని ఆశ్రయించావు, ఆశ్రయించాక చివరిదాకా అలా నిలబడ్డావా, ఈ జన్మలో కైవల్యం పొందుతావు, ఆయన చెప్పినట్టు చేస్తే నీకు సకల శుభాలు కలుగుతాయి. అందుకని జ్ఞానులు అలా చేస్తారు, నా గురువు దత్తాత్రేయుడు, ఆయనను నమ్ముకున్నవాణ్ణి నేను, కాబట్టి నేను ఏదైనా చేస్తాను, ముందే చెయ్యలేమని అనుకోం అని అశ్వతరుడు కుమారులకి చెప్పి 2 రకములుగా ఉన్నవాడు తరిస్తాడట. ఏమిటా రెండు పనులు చేసేవాడు? తన పౌరుషంబు వదలక మనుజుడు కార్యం పునర్ప మానుగ దైవం పునయందు పౌరుషము నందును తత్ఫల సిద్ధితో చుతుల్య స్థితితో. మనిషి ఎప్పుడు తన ప్రయత్నం తాను చేయాలి, దానికి మానవ ప్రయత్నం, దానికి ఇంకో పేరు పౌరుషము. పౌరుషము అంటే మానవ ప్రయత్నం అని అర్థం. అది తెలియక మన వాళ్ళు పౌరుషం చూపించాడన్న, పౌరుషం అంటే అది కాదు, మేసం వెలియడం, తొడగొట్టడం కాదు వీడు మొహం, సినిమాలో తొడగొట్టుకొని తొడ లాక్కోవడం కాదు, బయటకు వచ్చి తొడగొడితే తచ్చూరుకుంటాడు వాడు, మొన్న పంచి ఊడుతుంది. కాబట్టి పౌరుషం అంటే తొడలు కొట్టడం, మేసం వెలియడం కాదు, పౌరుషము అంటే మానవ ప్రయత్నం, పురుష ప్రయత్నం అని అర్థం. అది దాని అర్థం. అర్థం తెలియక దానికి అర్థమే కంపు చేసి పారేశారు వాడు. పౌరుషం అనగా మానవుడి యొక్క ప్రయత్నం. మనిషి ఎప్పుడు ముందు ప్రయత్నం చెయ్యాలి. ఈ ప్రయత్నం చేసేటప్పుడు దైవబలం లేకపోతే ఈ ప్రయత్నం సఫలీకృతం కాదు. మానవుడు ఎంత ప్రయత్నించినా దానికి దేవతానుగ్రహం కావాలిగా. ఆ దేవతానుగ్రహం మంత్రము ద్వారా మనకు అందించేవాడు గురువు అంటే. కాబట్టి గురువు ఏం చేస్తాడు, నాయనా ముందు నీ పని నువ్వు చెయ్యి, నీ పనికి భగవద్ అనుగ్రహం కావాలి, ఆ అనుగ్రహం మంత్రం వల్ల దొరుకుతుంది, కాబట్టి మంత్రమును అనుష్ఠానం చెయ్యి అంటాడు. అప్పుడు ఏమవుతుంది, గురువిచ్చిన మంత్రం వల్ల దైవానుగ్రహం ఉంటుంది, నువ్వు ప్రయత్నం చేస్తున్నావు గనక నీ ప్రయత్నం ఉన్నది, నీ ప్రయత్నం దైవానుగ్రహం ఈ రెండూ కలిసి నిన్ను నిలబెడతాయి. ఇదన్నమాట జ్ఞానులు చేయవలసిన పని. ఈ రెండూ నేను చేస్తాను అని అప్పుడే మహావేగంగా దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి మదాలస బతకాలి. ఏం చేయాలి అంటే, నేను ఆ చచ్చినవాణ్ణి బతికించడం నా కర్తవ్యంగా పెట్టుకోలేదు, ఈ ప్రపంచంలో చచ్చినవాణ్ణి బ్రతికించే అధికారం ప్రస్తుతం ఈశ్వరుడికే ఉంది, శివుణ్ణి మెప్పించావా నువ్వు మదాలసని చచ్చిన దాన్ని బ్రతికించుకోవచ్చు, కానీ శివుడు అంత తేలిగ్గా అనుగ్రహించడు. శివుడు అనుగ్రహం పొంది ఆవిడ్ని బ్రతికించుకోవాలంటే శివుణ్ణి సంగీతంతో మెప్పించాలి, అద్భుతమైన నీ గాత్రంతో నీ సంగీత వాద్యాలతో ఆయన్ని సంతోషపెట్టు. ఆయనకి సంగీతం అంటే చాలా ఇష్టం, ఈశ్వరుడు సామగాన లోలుడు కాబట్టి సంగీత ప్రియుడు. నువ్వు అద్భుతంగా పాడు, వీణలు వాయించు, మద్దెలలు వాయించు, నువ్వు ఒక్కడివే పని చేయలేవు, నీ స్నేహితుడు కంబలుణ్ణి వెంట పెట్టుకో, ఇతరుకో స్నేహితుడు ఉన్నాడు అండి, ఆ కంబలుడు నువ్వు ఇద్దరూ కలిసి శివుణ్ణి సంగీతంతో మెప్పించారా, ఇంకా మీకు అసాధ్యం లేదు. కానీ ఆ సంగీతం మీకు లేదుగా, ఇప్పుడు ప్రస్తుతం ఇప్పటికి ప్రస్తుతానికి అశ్వతరుడికి సంగీతం కాదు సింగీతం ఉంది అంతే. సంగీత జ్ఞానం అంటే అంత తేలికనుకుంటున్నారా, అది ఎక్కడో పూర్వజన్మ సుకృతం ఉన్నవాడికి వస్తుంది. మహానుభావులు ఏ ఘంటసాల లాంటి వాళ్ళు ప్రమథగణాల్లోంచి భూలోకానికి వచ్చారు కనుక వాళ్ళు పాడితే శివుడు కరిగి దిగొస్తాడు. మీరు చూడండి, ఎప్పుడన్నా సీతారామ కళ్యాణంలో ఆయన జటాకటాహ సంభ్రమత్తు లాంటి శ్లోకాలు చదువుతూ ఉంటే సందేహం లేకుండా ప్రమథగణాలు దిగొచ్చి పడినట్టు ఉంటుంది మనకి. మళ్ళీ అవే శ్లోకాలు ఇంకోటి పాడితే మనం వెళ్ళలేము. మళ్ళీ ఎవడన్నా భగవద్గీత పాడితే మనం వినగలుగుతున్నామే, వాడ ప్రాణం పోయే ముందు పడినా ఆయన గొంతులో అంత మాధుర్యం ఉంది. కాబట్టి మహానుభావులు కొందరు యోగ జాతకులు ఉంటారు, నీకు అటువంటి యోగం లేదు, ఆ యోగం పట్టే అవకాశం నీకు ఇస్తున్నాను. నీకు నేను సరస్వతి ప్రార్థన ఇస్తాను, సరస్వతీదేవి మీద నీకు ఒక గొప్ప స్తోత్రం రచించి ఇస్తాను. ఈ సరస్వతీ స్తోత్రాన్ని నువ్వు, నీ సోదరుడు, మీ ఇద్దరూ కలిసి సరస్వతి దగ్గరికి వెళ్ళి చదవండి. సరస్వతీ స్తోత్రానికి సంతోషిస్తుంది, సరస్వతీదేవి సంతోషిస్తే ఆవిడ ఏదైనా ఇవ్వగలదు. ఆవిడ మీరు సంగీతం అడగండి, మీకు సంగీతం ఇస్తుంది, ఆ సంగీతంతో శివుణ్ణి మెప్పించండి. ఎంత పెద్ద ప్రయత్నం చూసారా, ముందు సరస్వతిని మెప్పించండి, ఆవిడ ద్వారా సంగీతం పొందండి, సంగీత జ్ఞానం వచ్చాక శివుడి దగ్గరికి వెళ్ళండి, ఈ సంగీత జ్ఞానంతో ఈశ్వరుణ్ణి మెప్పించండి, అప్పుడు ఈశ్వరానుగ్రహం వల్ల చచ్చిన మదాలస బ్రతకవచ్చు అనగానే ఆయన వెంటనే గురువుగారికి నమస్కరించి సంగీతాన్ని నేర్చుకోవడానికి సరస్వతీ ధ్యానం చేశాడు. ఈ శ్లోకాలు కాగితం మీద రాసి పెట్టాం, వాటిని మనందరం ప్రింట్ చేసి చివరి రోజున మీకు ఇస్తాం. అపూర్వమైన మూడు స్తోత్రాలు ఉన్నాయండి మార్కండేయ పురాణంలో, చాలా ఉన్నాయి, అందులో బాగా గొప్ప మూడు ఉన్నాయి. ఒకటి సరస్వతీ స్తోత్రం, 22 శ్లోకాలు ఉంటాయి, అత్యద్భుత బీజములవి, అవన్నీ దత్తాత్రేయ విరచితం, ఇది సరస్వతీ ప్రార్థన. రెండవది అగ్ని ప్రార్థన, అగ్నిహోత్రుడి ప్రార్థన. మూడవది సూర్యభగవానుడి ప్రార్థన, ఆదిత్య స్తవం అని ఉంటుంది. ఆ ఆదిత్య స్తవం ప్రతిరోజు ఉదయం పూట 3 సార్లు చదువుకున్న వాళ్ళకి ఎటువంటి రోగాలు ఉన్నా పోవడం నేను చూశాను, ఆరోగ్యాన్ని తక్షణమిచ్చే స్తోత్రం అది. ఆ కథ మీరు వింటారు, రాజ్యవర్ధన చరిత్ర అని ఒక చరిత్ర వస్తుంది మనకి ఈ మార్కండేయ పురాణంలో. అందులో ఒక రాజుగారు చేసిన గొప్ప స్తోత్రం అది. ఆదిత్య స్తవం ఒళ్ళంత దురదలతో బాధపడుతున్నవాడు 3 రోజులు తిరిగితే దురదలు పోయాయి. ఈ ఒక ఆయనకి చర్మం ఏం ఎలర్జీ వచ్చిందో తెలియదు, కానీ గోకితే పుండు పడిపోయేది, చర్మం ఊడిపోయేది, రంగు మారిపోయి బాధపడ్డాడు, స్నానం కూడా చేయలేకపోయేవాడు. ఆయన 3 రోజుల పాటు ఏకదాటిన ఆ స్తోత్రం 98వ సంవత్సరంలో చదివాడు. 98లో నేను ఈ పురాణం చెప్పినప్పుడు ఈ శ్లోకాలు ఇచ్చాను. కాకపోతే ఇంతలాగా 40 రోజుల పాటు పూర్తిగా సంపూర్ణంగా మార్కండేయ పురాణం ఈ స్థాయిలో ఎప్పుడు నేను చెప్పలేకపోయాను. ఏదో 7 రోజులు, 10 రోజులు, 20 రోజులు, మ్యాక్సిమం 7 రోజులు అలా చెప్పాం. కానీ ఇన్నాటికి నా యోగం, గురువుల యొక్క అనుగ్రహం, హరిశ్చంద్ర హరిప్రసాద్ గారి యొక్క అనుగ్రహం. ఆయన హరిశ్చంద్రుడు అని వస్తుంది, నిజంగానే హరిశ్చంద్రుడు, అందులో సందేహం లేదు. ఎందుకో తెలుసా, ఎందుకు ఆ మాట వచ్చిందంటే ఆయన 40 రోజులు చెప్పించాలన్నారు కదా లాస్ట్ ఇయర్. నేను అన్నాను ఎక్కువ రోజులు ఉండలేకపోతానండి, 27 రోజులు చెబుతానండి, ఇక మీద కన్నాను 27 రోజులు చెబుతానని. కానీ వెంటనే పాపం ఆయన పైకి ఎక్కలేక కిందకు వచ్చారు. అక్కడికి వచ్చి ఈ ఒక్కసారికి గురువుల యొక్క ఆజ్ఞ 40 రోజులు చెప్పండి అని అడిగారు. ఎంత ప్రేమగా అడిగారో తెలుసా. ఒకసారి ఒక మాట అనుకుంటే ఆ మాట మీద నిలబడాలి అనేటటువంటి తత్వం కలిగిన వాడిని హరిశ్చంద్రుడు అంటారు. కాబట్టి హరిప్రసాద్ గారు నా దృష్టిలో సందేహం లేకుండా సత్య హరిశ్చంద్రుడు. ఆ మాట అనగానే నేను కిక్కులు అన్నాను. అసలు ఆయన చూడగానే ఏమన్నాము, ఆయన ఏమడిగితే చేయాలని చూసుకుంది, అలాగేలేండి అన్నాను. అందువల్ల 40 రోజులు చెప్పాం కదా, లేకపోతే 27 రోజులు అనుకున్నాం. దీని వెనకాతల సద్గురువుల యొక్క ఆశీర్వచనం, వారి యొక్క సంకల్పం కూడా ఉన్నది. ఇలా చెప్పగలుగుతున్నాం కాబట్టి ఎక్కడ ఒక్క కథ కూడా మనం స్తోత్రాలు కూడా వదలకుండా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు లాభం ఏమిటనుకుంటున్నారు, 40 రోజులు చెప్పడం వల్ల, 40 రోజులు చెప్పడం వల్ల స్తోత్రాలు విడిచిపెట్టడం, క్లుప్తం చేయవలసిన అవసరం ఉండడం ఇవి లేవు. క్లుప్తత లేకుండా హాయిగా చెప్పుకోగలుగుతున్నాం, కథ ఎక్కడ వదలకుండా చెప్పుకోగలుగుతున్నాం, ఎక్కడైనా మంత్రార్థాలు ఉంటే అవి కూడా చెప్పుకోగలుగుతున్నాం. ఎందుకు చెప్తానంటే మీకు ఏదో ఒకరోజు చివరి రోజులోపు ఈ సరస్వతీ ప్రార్థన, సూర్యభగవానుడి ప్రార్థన, తర్వాత అగ్ని ప్రార్థన, పితృదేవతల ప్రార్థన ఒకటి ఉందండో. ఈ పితృదేవతల ప్రార్థన ఒక 11 శ్లోకాలు ఉంటాయి. ఆ శ్లోకాలు తద్దినం పెట్టేటప్పుడు భోక్తల దగ్గర చదవమని రాశారు. ఇందులో మనకు భోక్తలకు భోజనం పెడతాం కదా, లేదా స్వయంపాకం ఇస్తాం కదా, ఇచ్చినప్పుడు కనుక ఈ స్తోత్రం చదివితే పితృదేవతల సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. తద్దినంలో ఉన్న లోపం తక్షణం పోతుందట. పితృకార్యక్రమాల్లో లోపం చేయకూడదు. ఏమో మనం ఎంత గింజుకున్నా ఏ లోపం జరుగుతుందో, ఈ పితృదేవతలకి మనం లోపం చేయడం వల్ల వచ్చిన పాపం తొలగి సంపూర్ణంగా పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది ఈ స్తోత్రం చదివితే. అప్పుడు ఇక వంశంలో దోషం ఉండదు, కొంతమంది ఇళ్లలో అభివృద్ధి పొందరు. ఎందుకంటే ఎక్కడో పితృదేవతల యొక్క శాపం ఉందన్నమాట. పెద్దవాళ్ళకి కార్యక్రమాలు జరగకపోతే ఆ వంశానికి శాపం తగులుతుంది. ఆ శాపం తగిలితే నువ్వు ఎంత కష్టపడినా అభివృద్ధి పొందవు. అప్పుడు అభివృద్ధి పొందాలంటే పితృదేవతల యొక్క కటాక్షం పొందాలి. ఆ పొందాలంటే కార్యక్రమాలు చేయాలి. చేయటం అందరి వల్ల కాదు, కాదు కాబట్టి ఏం చెప్పాడు, ఈ స్తోత్రమైనా చేయరా అన్నారు. ఇవి చెప్పినప్పుడు నమ్మి చేసిన వాళ్ళంతా బాగుపడ్డారు. నేను చెప్తున్నాను కదా, నేను నేటికి 32 ఏళ్ళు పూర్తయింది ఉపన్యాసాలు మొదలెట్టి, అంత చిన్న వయసు నుంచి మొదలెట్టాను. నేను 1986లో ఉగాది నాడు మొదలెట్టాను మొదటిసారిగా ఉపన్యాసం, చదువుకుంటున్న రోజుల్లోనే, కాలేజీకి వెళుతున్న రోజుల్లోనే మొదలెట్టాను. అప్పటి నుంచి 32 ఏళ్ళుగా సాగుతోంది. ఈ 32 ఏళ్లలో ఇలాంటి స్తోత్రములు నమ్మి చేసిన వాళ్ళందరూ బాగుపడ్డారు. కాబట్టి మనం చేయవలసిన పని ఏమిటంటే ఈ పవిత్ర స్తోత్రాన్ని నమ్మడం, నమ్మి వాళ్ళు చెప్పినట్టుగా పారాయణ చేయటం. పారాయణ చేయడానికి మీకేంటి కష్టం ఒకసారి ఆలోచించండి. మనం పారాయణ చేయడానికి మనకి ఏం ఖర్చు అవుతోంది, ప్రింటింగ్ ఖర్చు అయిందే కదా, కాగితం మీద వేసిస్తున్నారు కదా. చూసి కాసేపు ఆ మాత్రం చదవలేమా, నాకు టైం లేదండి అన్నావంటే పారాయణ చేయడానికి టైం నీకు లేకపోతే నిన్ను తీసుకుపోవడానికి నాకు టైం ఉందని యముడు పట్టుకుపోతాడు. యముడికి టైం ఉందండో, ఆయన ఎప్పుడు డ్యూటీ దగ్గర నా ఎయిమ్ టైం అంటాడు. ఆయన మనం చదవకపోతే మనల్ని ఏం చేస్తాడు, ఆ తర్వాత మీ ఇష్టం అని నేను మీకు చెప్పేది. మీలాంటి పుణ్యాత్ములకి ఎందుకు చెబుతాను, ఎప్పుడు ఇటువంటి వాటిని పట్టించుకోకుండా తిరిగే దౌర్భాగ్యులకి చెప్పాను. ఆ దౌర్భాగ్యులు సౌభాగ్యం పొందాలనే కోరికతో చెప్పాను. ఇటువంటి స్తోత్రములు జగద్వ్యాపితం చెయ్యాలి మనం. ఆ స్తోత్రాన్ని ఇప్పుడు గురువుగారి దగ్గర పొంది అశ్వతరుడు తన సోదరుడు కంబలుడనే వాడిని వెంట పెట్టుకుని హిమాలయ పర్వతంలో ప్లక్షావతరణం అని ఒక స్థానం ఉన్నది. ప్లక్షావతరణము అంటే ఇప్పుడు మనకి గంగోత్రి అనే స్థానములు దాటి 1 కిలోమీటర్ ముందుకెడితే ఉంటుందన్నమాట. గంగోత్రి అంటున్నాం కానీ అక్కడ ఇంకా చాలా ముందుకెళ్ళాలి. అక్కడ ఈ ప్లక్షావతరణం అని ఒక తీర్థం ఉన్నది. అక్కడికి వెళ్ళి ఈ సరస్వతీ ప్రార్థన అద్భుతంగా చేశాడు. జగద్ధాత్రీం అహం దేవీం ఆదిరాధయుషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరస బ్రహ్మయోనిం సరస్వతీం అనే శ్లోకంతో ఈ స్తోత్రం ప్రారంభమవుతుంది. జగద్ధాత్రీం, ధాత్రి అంటే తల్లి, జగద్ధాత్రి అంటే అన్ని లోకములకు తల్లి. ఓ తల్లి, నువ్వు ఒక్కరికి తల్లివి కాదు, అన్ని లోకములు అందరికీ తల్లివి. అటువంటి నిన్ను బ్రహ్మయోనిం, బ్రహ్మంతటి వాడికి కూడా సృష్టి చేయడానికి మూలశక్తినిచ్చిన నిన్ను ఆరిరాధయిషు భక్తితో సేవిస్తున్నాను, నువ్వు శుభస్వరూపిణివి, అటువంటి ఓ సరస్వతి నీకు నమస్కారం. నీవు లేకపోతే బ్రహ్మగారికి ఆ తెలివితేటలు ఎక్కడివి? నీవు లేనిది శ్రీ మహావిష్ణువు ఇంత సృష్టికార్యం చేయగలడా? పరమేశ్వరుడా పని చేయగలడా? అందుకే మనం ఏమంటున్నాం, రోజు కూడా సరస్వతీదేవిని పూజిస్తూ, యా కుందియందు తుషారహారధవళ, యా శుభ్రవస్త్రాన్విత, యా వీణా వరదండ మండితకర, యా శ్వేతపద్మాసన, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజిత. యా ఏ తల్లి, బ్రహ్మ బ్రహ్మదేవుని చేత, అచ్యుత విష్ణువు చేత, శంకర ఈశ్వరుని చేత, ఆదిభిహి మొదలైన వారందరి చేత, అంటే బ్రహ్మ విష్ణువు శివుడు ఇంద్రుడు మొదలైన సమస్త దేవతల చేత సదా ఎల్లప్పుడూ పూజిత పూజింపబడుతున్నదో ఆ సరస్వతి నన్ను రక్షించుగాక. అంటే సరస్వతి ఎటువంటిదనమాట, బ్రహ్మాది దేవతల చేత పూజింపబడుతోంది. త్రిమూర్తులు మొదలైన దేవతల చేత నిరంతరం పూజింపబడేటటువంటి సరస్వతి నన్ను రక్షించుగాక. సా అంటే ఆమెనమాట, మాం అంటే నన్ను, సా మాం పాతు, సా ఆమె మాం నన్ను పాతు రక్షించుగాక. ఎవరా సరస్వతి? భగవతి ఆవిడ, సమస్త లోకాలని కాపాడేటటువంటి అమ్మవారు. ఆవిడ ఎటువంటిది? నిశేష జాడ్యాపహ. జాడ్యము అంటే మందకొడితనం. కొంతమంది చురుగ్గా పనిచేయరండో, ఎప్పుడు చూసినా చేద్దాంలేండి అంటాట. కుర్చీలో కూర్చుంటే లేవలేడు, లేస్తే కూర్చోలేడు. అన్నం తింటావా? తింటానులే అంటాడు. పడుకుంటావా? ఆ పడుకోవడానికి మాత్రం రెడీలేండి, ఎప్పుడు పడుకుంటాడు. బద్ధకంగా ఉండి పనులు చెయ్యడానికి చకచకా ముందుకు రాని కొందరు పెద్దలు ఉంటారే, అటువంటి వాళ్ళు జాడ్యహ అని పిలువబడతారు. జడము అంటే కదలకుండా ఉండుట, జడస్య భావ జాడ్యం అంటే చురుకుతనం లేకపోవడం అనమాట. బురదలో పందిరాలు కొలుతారే, అటువంటి వాళ్ళంతా జాడ్య స్వరూపులని శాస్త్రం. అటువంటి వాళ్ళని ఆ జాడ్యాన్ని నిశేష పూర్తిగా అపహ తొలగిస్తుందిట. అంటే అమ్మని మనం ప్రార్థిస్తే ఇంకా మనలో బద్ధకం ఉంచదు, మందకొడితనం ఉంచదు, చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. మీ అందరూ కూడా రోజు సరస్వతిని ప్రార్థిస్తే టకటకటక స్టేజీ మించి కిందకు దూకుతారు, మళ్ళీ లెవెల్కి ఎడతారు, స్టేజీకి ఎడతారు, గొప్ప స్టేజీకి. అంత చురుకుతనంతో పనులు చేసేటటువంటి శక్తిని ఇస్తుంది. అసలు అమ్మవారి అనుగ్రహం ఉంటే ఎంత మంచి ఆలోచనలు వస్తాయండి. చకచక ఆలోచించగలుగుతాడు, చకచక కవిత్వం చెప్పగలుగుతాడు, చక్కగా మాట్లాడగలుగుతాడు, ఏ పనైనా చురుగ్గా చేయగలుగుతాడు. ఎందుకంటే మనలో ఉన్న మంద కొడితనాన్ని తొలగిస్తుంది పూర్తిగా. పైగా అటువంటి సరస్వతీదేవికి నీకు నేను నమస్కరిస్తున్నాను. చెట్టులో రహస్యంగా అగ్ని ఉన్నది, అందుకే కొమ్మ కొమ్మ రాసుకుంటే ఏమవుతుంది? నిప్పు పుడుతుంది. అలా చెట్టులో రహస్యంగా ఉన్నట్టుగా భూమిలో అణువులు ఉన్నట్టుగా ఎన్నో అణువులు కలిస్తే అప్పుడది ఒక భూమి అవుతుంది. అలా ఈ చరాచర జగత్తంతా అణువుల రూపంలో, పరమాణువుల రూపంతో నిండి ఉన్న నీకు నమస్కారం. ఓంకారస్వరూపిణివైన నీకు నమస్కారం. ఐం హ్రీం క్లీం సరస్వతీ స్వాహ శిరోమే పాతు సర్వతః. ఐం అని సరస్వతికి ఒక బీజం ఉన్నది, ఈ బీజము వాక్కునిస్తుంది. ఐం ఐం అని జపించేవాడికి చక్కని మాట వస్తుంది. మాటనిచ్చే బీజం గనక ఐం బీజాన్ని వాగ్బీజము అన్నాం, సారస్వత బీజం అని కూడా పిలుస్తారు. అందుకే దేవీ భాగవతంలో తృతీయ స్కంధంలో సారస్వతం బీజమథోచ్చచార, సారస్వత బీజమును ఉచ్చరించను అంటే అయంకారాన్ని ఉచ్చరించాడు. క్లీం అంటే కామరాజ బీజం, ఏ కోరికైనా తీరుస్తుంది, కోరికలు తీర్చే బీజం కనుక దానికి కామరాజ బీజం అని పేరు. సౌఖ్ అంటే శక్తికోటం, శరీరాన్ని మనస్సుని దృఢంగా ఉంచుతుంది. మన శరీరము మనస్సు కూడా ఆరోగ్యంగా దృఢంగా ఉండాలంటే ఈ సౌఖ్కారాన్ని జయించాలి. ఇటువంటి బీజాక్షరములతో కూడిన నీకు నమస్కారం. ఓంకారస్వరూపిడివైన నీకు నమస్కారం. ఈ నాలుక చివరి భాగం, కంఠస్థానం, పెదవులు, దంతములు, ఇలా అన్నిటిలో ఉండి ఎక్కడి నుంచి ఏ శబ్దం ఉచ్చరించాలో ఆ శబ్దాన్ని ఉచ్చరింపచేసే నీకు నమస్కారం. అమ్మవారు ఏం చేస్తుందంటే మన ముఖంలో చేరుతుందండి. మన ముఖంలో శబ్దాలు ఒక్కొక్క చోట నుంచి వస్తాయి, వాటికి ఆయా పేర్లు పెట్టాం. ఉదాహరణకి ఇప్పుడు స అన్నాం, అది దంత్యం, దంతములు పైకి లేస్తాయి అప్పుడు. అందుకని స అనే అక్షరం ఏమంటాం, దంత్యము అంటాం. సీత అనగానే ఒకసారి మీకే తెలుస్తుంది అది దంతంతో ప్రయత్నం అవుతుంది అనమాట. అకుహ విసర్జనీయానాం కంఠ అ అనండి, ఇక్కడి నుంచి పొలుగుతుంది. ఒకసారి అని చూడండి, ఇప్పుడు కాదు పైకి కాకుండా అసలు లోపల లోపల అనుకోండి, మళ్ళీ అందరూ అరిస్తే ఉపన్యాసం కష్టం. ఆ క హ ఈ కంఠం నుంచి ఆ శబ్దాలు వస్తాయి. అందుకని ఏమన్నారు, అకుహ విసర్జనీయాన కంఠ, ఇవి కంఠము నుంచి పుట్టే అక్షరములు. ఆ క హ విసర్గలు కూడా అంతే. ఇచు యశానాం తాలుహు, తాలువులు ఇవి, ఈ చ చ అనండి, ఈ తాలు వెళ్ళి పైకి తగులుతుంది, అందువల్ల వీటికి తాళవ్యములు అని పేరు. ఋటురషాణం మూర్ధ రు అనండి, ఈ నాలికెళ్ళి పైకి టక్కు తగులుతుంది, అందుకని మూర్ధన్యములు అన్నారు. ట ష అనండి, మీకే తెలుస్తుంది పైకి వెళ్ళి తగులుతుంది అనమాట. అలాగే ఈ స అనేది ఉందే అది దంత్యోష్టం, వకారస్య దంత్యోష్టం. ఇవి వరసగా చెప్పుకొచ్చారు వరుసగా సూత్రాలు. ఇప్పుడు ఆ సూత్రాలన్నీ చెప్పుకోవాలంటే ఆర్డర్లో అదొక విధానం అనుకోండి. ఇచ్చుషాణం తాలుహు రుటుషాణం మూర్ధ ఉవు పద్మానియాన మోష్ఠౌ, ఇవన్నీ పూర్వం ప్రారంభంలో పిల్లలకి నేర్పేవారు. ఇప్పుడు క్రమంగా ఈ శబ్దాలు తీసేసరిగా సంస్కృతం లేదు, తెలుగు లేదు. అందుకని పిల్లవాళ్ళు స్కూల్లోకి వెళ్ళగానే సి ఫర్ క్యాట్ అని పిల్లి చదువు మొదలు పెడతారు. రాముడి గురించి నేర్చుకోండి అంటే స్కూల్లోకి వెళ్ళగానే పిల్లి పిల్లి అని అపశకునం మొదలెట్టి ఈ పిల్లలు పిల్లుల్ని చేస్తున్నాం మనం. పిల్లలు కాదు వాళ్ళు, పిల్లులు. పూర్వం పిల్లలు, ఇప్పుడు పిల్లులు. దాంతో ఏమవుతుంది అనమాట, ఎంత పవిత్రమైన చదువులు అండి మనం. అసలు మీరు చూడండి ఇంగ్లీష్ మీడియంకి తెలుగు మీడియంకి ఎంత తేడా ఉందో. రామశబ్దంతో తెలుగుని సంస్కృతాన్ని నేర్పుతారు. అదే ఇంగ్లీష్ వాడు టు మార్కెట్ టు మార్కెట్ టు బై ఎ ఫ్యాట్ పిగ్ అంటాడు. మా చిన్నప్పుడు ఇంగ్లీష్లో చదువుకుంటే కర్మ ఈ పిగ్గుతో మొదలెట్టాడు. నాకు ఈ పిగ్గు చదువద్దు బాబోయ్ అని పరిగెత్తుకుంటూ వచ్చి మా నాన్నగారు కాళ్ళ మీద పడితే ఆ స్కూల్ మనిపించి ఇంట్లో కూర్చోబెట్టి హాయిగా సంస్కృతం తెలుగు నేర్పారు. కాబట్టి నేను ఎంఏ తెలుగు చేసుకుని పిహెచ్డి చేసుకుని లెక్చరర్గా ఉద్యోగంలోకి వెళ్ళాను. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఈ దరిద్రం చదువులు మనని పక్కకి తీసేయండి, ఇంగ్లీష్ నేర్చుకోండి, ఇతర దేశాల్లో బ్రతకడానికి లాంగ్వేజ్ నేర్చుకోండి, పిల్లలకి ఈ పవిత్రమైన ధ్వనులు నేర్పాలి. అందువల్ల ఇక్కడ ఏమని స్తోత్రం చేస్తున్నాడు, ఒక్కొక్క స్థానం నుంచి ఒక్కొక్క శబ్దం వస్తుంది, ఆ శబ్దాన్ని అలాగే పలకాలి, అలా పలికేలాగా ఆ శబ్దస్థానములలో ఉండి మమ్మల్ని రక్షించే నీకు నమస్కారం. ఇంకొంచెం తేలిక చెప్పరా, శాస్త్రము అన్నప్పుడు ఈ శా అనేది ఎలా పలకాలో కాకుండా ఒక ఆయన శాస్త్రం అని చెప్పేవాడు ఇక్కడ కూర్చుని. అప్పుడు ఏమవుతుంది, వేదిక మీద కూర్చుని నేను శాస్త్రం అనకుండా శాస్త్రము అంటే దాని అర్థం ఏమైపోతుంది, శంకర అనమంటే శంకర అంటే ఎంత దరిద్రంగా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. శా అనేదేమో వేరు, ఇది చూస్తే శంకర దంత్యంతో పొలుగుతాడు వాడు. తాళవ్యం పట్టుకొచ్చి దంత్యం చేస్తే నేను చూశాను ఒక చోట ఎక్కడో ఎవరో కానీ లలితా సహస్రనామానికి భాష్యం చెబుతున్నారు, శాస్త్రం ఏం చెబుతుందంటే అని చెప్పేవాడు ఆయన. అస్తమాడు ఈ శాస్త్రం వెనగానే హడ్లి పారిపోయాను, తెలియకప్పుడు ఏదో మాట్లాడతాం కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఉందిగా. మరి ఆ తెలుసుకోవడం ఎలాగా, అమ్మా సరస్వతి నీ కటాక్షం ఉంటే నువ్వు ఆయా స్థానాల్లో ఉంటావు గనక ఏ అక్షరం ఎలా పలకాలో తెలియజేస్తావు, అలా మమ్మల్ని రక్షించు. వాక్కుకి మనస్సుకి కంటికి కనిపించని అపారమైన రూపం నీది, నువ్వు ఎంత గొప్ప విశాల రూపం ధరిస్తావంటే నీ రూపాన్ని మేము చూడలేము. ప్రపంచమంతా వ్యాపించినది అమ్మంటేనండి, అమ్మవారు మొత్తం సమస్త లోకాల్లో వ్యాపించి ఉన్నది. ఇంత విశ్వరూపం చూడాలంటే కంటితో చూడగలమా, ఆ రూపాన్ని వర్ణించాలంటే మన పాండిత్యంతో వర్ణించగలమా, అందుకే అలా వర్ణించలేము. అయినా మా కోసం చిన్న రూపంతో దర్శనమిచ్చే నీకు నమస్కారం. తెనాలి రామకృష్ణుడు అంటాడు, అసలు తెనాలి రామకృష్ణుడు లాంటి కవులు అరుదుగా ఉంటారు. ఆయన్ని కేవలం హాస్యపాత్రలో చిత్రీకరించి పక్కన పెట్టారు. ఆయన కావ్యం అంత తేలిక అర్థం కాదు, గంభీరమైన కావ్యం. అష్టదిగ్గజాల్లో ఒక అల్లసాని పెద్దల కావ్యమే అంతో ఎంతో అర్థం అవుతుంది, మిగతా వాళ్ళ కావ్యాలు అర్థం కావు. తెనాలి రామకృష్ణుడు సరస్వతి స్తోత్రం చేశాడు, కద్రూజాంగదు తోడబుట్టువు శరత్కాదంబిని చంద్రిక జిద్రూపాంచిత పద్మగర్భముఖరాజీవళీహంసి వర్ణద్రాక్షాఫలకీరి శారద కృపన్ రామానుజామాత్యవేదాద్రిస్వామికి నిత్సునిత్సలును విద్యాబుద్ధి వాక్సిద్ధులున్. సరస్వతీదేవిని వర్ణించాడు ఆయన. కద్రూజాంగదు తోడగొట్టు. కద్రువ అన్న కద్రు అన్న పాముల తల్లి. నాగుపాములకి సర్పాలకి ఓ తల్లి ఉందిగా, ఆవిడకి కద్రు అని పేరు. జ అంటే పుట్టుట, కద్రూజ అంటే కద్రువకి పుట్టినవాళ్ళు, అంటే ఎవరు, పాములు. కద్రూజ అంటే అర్థం ఏంటనమాట, సర్పములు. ఈ కద్రూజాలను అంగదముగా ధరించేవాడు, ఆభరణములుగా ధరిస్తాడు ఒక ఆయన. పాములను ఆభరణములుగా ఎవరు ధరిస్తారు, శివుడు. ఆ శివునికి తోడబుట్టు చెల్లెలు. సరస్వతిని ప్రార్థించడంలో శివుడి చెల్లెలా అన్నాడు ఆయన, డైరెక్ట్గా ఉండి ప్రార్థించలే, ఎందుకంటే శివుడి యొక్క చెల్లెలుగా పుట్టింది ఆవిడ. ఒకనొకప్పుడు అమ్మవారు తన శరీరం నుంచి ముందు శివుణ్ణి తర్వాత అమ్మని పుట్టించింది, అందుకే ఇద్దరు ఒకే రకంగా తెల్లగా ఉంటారు. అందువల్ల శివుడికి సొంత చెల్లెలే సరస్వతి అంటే. కాబట్టి బ్రహ్మగారు శివుడికి బావగారు కూడా ఒక బంధంలో. కద్రూజాంగదు తోడబుట్టువు, పరమేశ్వరుడికి నువ్వు చెల్లెలివి. శరత్కాదంబినీ చంద్రికా జిద్రూపాంచిత, ఆవిడ రూపం తెల్లగా ఉంటుంది. ఆ తెల్లని రూపం ఎటువంటి రూపం అట, శరత్కాలంలో అనగా ఆశ్వయుజ మాసం, కార్తీక మాసం. ఆశ్వయుజ మాసంలో కార్తీక మాసంలో ఆకాశం కేస్తామండి, అప్పుడు ఏం కనపడుతుంది, చంద్రుడు కనపడతాడు, ఆ తర్వాత మేఘములు కనపడతాయి. ఆకాశములో శరత్కాలంలో మేఘములు తెల్లగా ఉంటాయి, వర్షాకాలంలో మేఘములు నల్లగా ఉంటాయి, శరత్కాలంలో మేఘాలు తెల్లని మబ్బులు. ఆ తెల్లని మబ్బులను కూడా జయించే తెల్లదనం నీదని. చంద్రిక అంటే వెన్నెల. శరత్కాలంలో వెన్నెల ఎంత బాగుంటుందండి బాబు, ఆశ్వయుజ మాసంలో కానీ కార్తీక పూర్ణిమ నాడు కానీ చంద్రుడి వెన్నెల కురుస్తూ ఉంటే ఆ వెన్నెలను చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. అందుకే కార్తీక పూర్ణిమ నాడు వెన్నెలలో శ్రీకృష్ణుడు యమునా నదీ తీరంలో గోపికలతో రాసక్రీడలాడతాడు ఆ వెన్నెల్లో అనమాట. అటువంటి వెన్నెలను కూడా జయించే, జిత్ అంటే జయించే రూపం కలిగిన దానా, అంటే వెన్నెల కంటే తెల్లగా ఉంటావు నువ్వు, అటువంటి రూపంతో ప్రకాశించే నీకు నమస్కారం. పద్మగర్భముఖ రాజీవావళి హంసి. పద్మగర్భుడు అంటే బ్రహ్మ. బ్రహ్మగారికి నాలుగు ముఖాలు ఉన్నాయి. ఈ నాలుగు ముఖాలు నాలుగు తామర పువ్వులు. హంస ఏం చేస్తుంది, ఆడహంస తామర పువ్వుల మీద కూర్చుంటుంది. బ్రహ్మగారి నాలుగు ముఖములు అనేటటువంటి తామర పువ్వుల మీద విహరించే ఆడహంసం నువ్వు. ఇంకా కీరి అంటే ఆడు చిలుక. చిలుకకి ద్రాక్ష పళ్ళు అంటే చాలా ఇష్టం. ద్రాక్ష పళ్ళు అంటే ఇష్టపడని చిలుక అంటూ ఉండదు. అసలు చిలుక, సుఖ మహర్షి, అభినవ సుఖ మహర్షి ఇలాంటి వాళ్ళంతా కాస్త తీయగా ఉండేటటువంటి ద్రాక్ష పళ్ళని ఇష్టపడతారు. అమ్మవారు సరస్వతి ద్రాక్ష పళ్ళు ఇష్టపడే ఆడు చిలుక. కానీ ఇంతకీ ఏం ద్రాక్ష పళ్ళు, వర్ణ ద్రాక్ష ఫలకీరి. వర్ణం అంటే అక్షరాలు. ఆ దగ్గర నుంచి అమ్మహ వరకు ఉండేటటువంటి మొత్తం 50 అక్షరాలు సంస్కృతానికి. సంస్కృతంలో ఉన్న 50 అక్షరములు ద్రాక్ష పళ్ళట. ఈ అక్షరములనే ద్రాక్ష పళ్ళ మీద తిని మోజుతో తిరిగేటటువంటి ఆడచిలకట అమ్మ. ద్రాక్ష పళ్ళు ఎప్పుడు కూడా చిలక నోట్లో ఉంటాయి, అంటే ఈ అక్షరాలన్నీ అమ్మవారి నోట్లో ఉన్నాయి. ఎంత అందమాట. అందుకే మీకు సరస్వతీదేవికి చేతి మీద శారదా పరమేశ్వరికి ఏముంటుంది, చిలుక ఉంటుంది. ఆ చిలుకతో ఉన్న అమ్మవారిని ఏమంటారో తెలుసా, సుఖశ్యామళ. మంత్రశాస్త్రంలో సుఖశ్యామళేతివా లఘుశ్యామళేతివా అని ఉపనిషత్తులో ఉంటుంది. సుఖశ్యామల చేతి మీద ఒక చిలుకను పెట్టుకుని నాలుగు చేతులు ధరించి అక్షరములు నోట్లో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు మాకు ఇస్తావు ఈ అక్షరములు దాక్షపళ్ళు, నువ్వు ఆడచిలకవి, నీ నోట్లో ఉన్నప్పుడు ఎంత తీయగా ఉంటుంది. చిలక కొట్టిన పండు చాలా తీయగా ఉంటుందండో, అందుకే చిలక కొట్టుడు కొడితే పాడేవారు. అందుకే కారణం, అసలు చిలక కనుక ముట్టుకుంటే పండు ఉంటుంది, అందులో ఈ ద్రాక్ష పండు ఆవిడ ముట్టుకుని అని మనకు విడిచిపెడితే ఆ పండు తిన్నవాడు రామరామ స్వర్గానికి బెత్తడి ద్వారానే గడిపోతాడు వాడు. వాడు మహాపండితుడు అవుతాడట. అమ్మవారు అలాంటి వర్ణ ద్రాక్ష ఫలకీరి అన్నాడు తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాత్మ్యంలో. అటువంటి శారద రక్షించాలంటాడు. ఇలా ఎన్నెన్నో రాశారు అపూర్వ కవిత్వాలు. ఆ భావనలే వేరు, ఆ పోకడలే వేరు. కవులంతా సరస్వతిని తెగ వర్ణించేశారు. నేను కూడా ఈ హరిప్రసాద్ గారి ధర్మమానని నా పుస్తకం ప్రింట్ అవుతుంది ఇప్పుడు. మానవ కథ అని ఒక కావ్యం రాశాను. మా అంటే లక్ష్మి, లక్ష్మీదేవికి సంబంధించిన నవకథ, కొత్త కథ అని ఒక అర్థం. మా నవకథ లక్ష్మీదేవి యొక్క కొత్త చరిత్ర, ఇంత పూర్వం లేని కొత్త చరిత్ర. మా అంటే లక్ష్మి యొక్క, నవ అంటే తొమ్మిది, తొమ్మిది కథలు ఉన్నాయి అందులో. మానవ కథ అంటే మనందరి కథ అవునా, అందుకని. మా మన యొక్క నవకథ కొత్త కథ. ఇన్ని అర్థాలు వచ్చేలా మానవ కథ అని పేరు పెట్టి లక్ష్మీదేవి యొక్క చరిత్ర రాశాను. లక్ష్మీదేవి ఒక యోగికి ప్రత్యక్షమై 9 కథలు చెప్పింది. ఆ 9 కథలకి అర్థం కూడా నేనే రాస్తే మీకు తేలిగ్గా అర్థం అవుతుందని పద్యం తాత్పర్యం అన్నీ నేనే రాస్తున్నాను. ఇప్పుడు ప్రింటింగ్ ప్రారంభమైంది. దేవుడు అనుగ్రహిస్తే తొందరగా పూర్తవుతుంది, ఏదో ఒకనాడు ఆవిష్కరణ జరుగుతుంది. ఎందుకంటే గురువుల యొక్క ఆశీర్వచనం దాంట్లో పెట్టాలి, అందువల్ల ఎప్పుడు చేతికిస్తామనేది ఆ గురు కటాక్షం మీద ఆధారపడి ఉంటుంది. అందులో సరస్వతి మీద ఒక పద్యం రాశాను, అచ్చ తెలుగు పదాలతో ఎక్కువగా. తెల్లని అంచ గుర్రము, గుర్రము అంటే వాహనం. ఓ సరస్వతి, నీ వాహనం తెల్లని హంస. తెల్లని అంచ గుర్రము పదింబది ఎంతలు నీ శరీరము తెల్లన. నీ వాహనం హంస తెల్లన, దానికి 10 అంటే 100 రెట్లు తెలుపు నీ శరీరం. నీ శరీరం అంతకంటే 100 రెట్లు తెలుపు. 10 ఎంతలు నీ శరీరమున్ తెల్లన, అక్షమాలయును తెల్లన. ఇక నీ చేతిలో జపమాల ఉన్నది, ఆ జపమాల ఇంకా తెల్లగా ఉంటుంది. ఎందుకని అమ్మవారి చేతిలో ఉన్న జపమాల స్ఫటికమాల, అందువల్ల అక్షమాల ఇంకా తెల్లగా ఉంటుంది. ఇంకా నీవు కట్టే వలిపెముందే ఆ వలిపెము కూడా తెల్లన, నీవు కట్టుకునే వస్త్రం కూడా తెలుపు, తెల్లని చీర కట్టుకుంటావు. తెల్లని వాణిని తెల్లజేయు పెంతెల్లన నీ ఎడందయు. ఇవన్నీ పక్కన పెట్టేయి. ఏదో నువ్వు ఎక్కే వాహనం తెలుపు, చేతిలో ఉన్న జపమాల తెలుపు, కట్టుకున్న వస్త్రం తెలుపు, నువ్వు తెలుపు, అవన్నీ తెలుపు అయితే ఇంతకంటే గొప్ప తెలుపు ఉంటుంది నీ దగ్గర. తెల్లగా ఉన్న వస్తువుల్ని కూడా ఇంకా తెల్లగా మార్చే తెల్లనైన హృదయం ఉంది నీకు. అది తెల్లని వాణిని తెల్లజేయు పెంతెల్లన నీ ఎడందయు. ఇక అన్నిటికంటే హృదయం పవిత్రంగా ఉండాలి. తెలుపు అంటే అర్థం ఏంటి? స్వచ్ఛం. నీ హృదయం ఎంత తెల్లని వస్తువునైనా తెల్లని చేస్తుంది, పవిత్రమైన వాటిని పవిత్రం చేస్తుంది. అటువంటి పవిత్ర హృదయం నీకున్నది. నుతించిన శుభ్ర కవిత్వం అబ్బదే. అటువంటి నీ హృదయాన్ని ధ్యానం చేస్తే పవిత్రమైన కవిత్వం రాదా, స్వచ్ఛమైన కవిత్వం రాకుండా ఉంటుందా అని ప్రారంభంలో తల్లిని ప్రార్థించాను. అటువంటి తల్లిని ఎన్ని ప్రార్థనలు చేయాలో అన్నీ చేశాడు ఆయన. అప్పుడు అమ్మ ప్రత్యక్షమై, నాయన నీకేం కావాలో కోరుకో, కోరుకున్నది ఏదైనా ఇస్తానగానే అప్పుడు ఆయన, అమ్మ ఈ నా సోదరుడు నేను అపూర్వ సంగీత విద్వాంసులం కావాలి, మేము చక్కని పాటలు రాసి ఆ పాటలు శివుడి దగ్గర పాడి మా వాద్యములు మేమే వాయించి ఆ శివుణ్ణి మెప్పించాలి, శివానుగ్రహం కలగడానికి కావలసినంత అపూర్వ సంగీత పాండిత్యం శృతి పాండిత్యం ఇమ్మనగానే ఆవిడ చిరునవ్వు నవ్వింది. మీ ఇద్దరికీ ఈ క్షణమే అన్ని పాండిత్యాలు ఇచ్చాను, కవిత్వం రాసే పాండిత్యం, ఆ కవిత్వాన్ని ఇతరులకు అర్థమయ్యేలా చెప్పే పాండిత్యం, సంగీతం పలకగలిగే పాండిత్యం, వాద్యాలు వాయించే పాండిత్యం ఇచ్చాను. మీ ఇద్దరూ 3 లోకాల్లో అందరికంటే మించిన వాళ్ళు అవుతారు. మానవుల కంటే, దేవతల కంటే, పాతాళ లోకవాసుల కంటే మహాసంగీత విద్వాంసులు అవుతారు. నారదాదులతో ఇంచుమించుగా సాటి వచ్చే సంగీత జ్ఞానం పొందుతారు. ఈ 3 లోకాల్లో చెప్పారు కానీ నారదాదులతో పోల్చకూడదు, ఎందుకంటే నారదుడి యొక్క స్థాయి వేరు, సరస్వతి స్థాయి వేరు కదా. అందువల్ల వాళ్లతో కాకుండా తక్కిన వాళ్లతో పోల్చదగిన మహాపాండిత్యం ఇస్తున్నాను, వెళ్ళి రండి అనగానే వెంటనే వచ్చేసింది. వీళ్ళకి శృతి జ్ఞానం వచ్చింది. శృతి ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడా పోలో తెలుసు, ఎందుకంటే కొంతమంది ఎత్తుకున్న తర్వాత ఆ శృతి నిలబెట్టలేక కీచుమంటారు, పైకి పాడలేరు, కొందరు కిందకి దిగలేరు. ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి వీటిల్లో మరి, అవన్నీ అధిగమించి అపూర్వ సంగీత పాండిత్యం సరస్వతీ కటాక్షంతో పొందారు. ఇద్దరు ఆ క్షణమే ఈ పాండిత్యం పుచ్చుకొని అమ్మకి నమస్కరించి ఆవిడ అదృశ్యం కాగానే హుటాహుటిన కైలాస పర్వతానికి వెళ్ళారు. కైలాసం స్వచ్ఛంగా తెల్లగా ఉన్నది. ఆ వెండి కొండ మీదకి చేరారు. ఆ సమయంలో వాళ్ళ అదృష్టం వల్ల పార్వతీ పరమేశ్వరులు తాండవ నృత్యం చేస్తున్నారు.